योनिज्ञं क्षुरदाम्यैकल्पा व्यामोहतस्थधिकराणि कृणायमीनि अस्मद्गुरोर्भगवतोऽस्य दैकसिन्धो रामानुजस्य चरणौ शरणं प्रपद्ये। ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यो वंशऋषिभ्यो महभ्यो नमो गुरुभ्यः सर्वोपप्लवरहितः प्रज्ञानघनः प्रत्यगतो ब्रह्मैवाहमस्मि ब्रह्मैवाहमस्मि आनन्दैकरसप्रसारविलसन् मन्दस्मितास्यं कृपापारीणं निजभक्तमानसनवाम्भोजातभानोदयम् कालज्ञानविदग्रणिं शिवकरं काळीसमं सद्गुरुं ब्रह्मज्ञानमयं नमामि हनुमत्काळीप्रसादाह्वयम्। श्रीकैवल्यपदम्बु चेरुडुगुनै चिन्तिञ्चदन् लोकरक्षैकारम्भकु भक्तपालनकळासंरम्भकु दानवोद्रेकस्तम्भकु केळिलोलविलसद्रुग्जालसम्भूतनानाकञ्जातभवाण्डकुम्भकु महानन्दाङ्गनाडिम्भकुन् चेतुरारङ्गशिवुनि पूजिम्पडेनि నోరు నవ్వంగ హరికి తినుడువడేని దయయు సత్యంబులోనుగా తలుపడేని కలుగనేటికి తల్లుల కడుపు చేటు పలికెడిది భాగవతమట పలికించెడివి గుంటు రామభద్రుండట నే పలికిన భవహరమగునట పలికెద వేరుండుగాద పలుకగనీలా శ్రీకృష్ణ యదుభూషణ నరసఖ శృంగారరత్నాకర లోకద్రోహి నరేంద్రవంశదహన లోకేశ్వర దేవతానీక బ్రాహ్మణ భోగణాతే హరణ నిర్వాణ సందాయక నీగుమృక్కెద త్రుంపవే భవలతల్ నిత్యానుకంపానిధి కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతక్లేశనాశాయ గోవిందాయ నమో నమః। అతిరహస్యం వైన హరిజన్మ కథనంబు మనుజుడెవడేని మాపురేపు చాల భక్తితోడ చదవిన సంసార దుఃఖరాశి బాసి తొలగిపోవు। ఓం శ్రీ గురుభ్యో నమః। ఓం శ్రీ మాత్రే నమః। ప్రియ భగవద్బంధువులార సద్గురుదేవుల యొక్క పరమ పరిపూర్ణమైనటువంటి అనుగ్రహంతో శ్రీ గురుదేవుడు మనకు అనుగ్రహించిన ఈ చాతుర్మాస వ్రత మహాపుణ్యకాలంలో శ్రీమద్ భాగవతాంతర్గత దశమస్కందంలో శ్రీకృష్ణ లీలామృతం విశేషాన్ని తెలుసుకోవడానికి గురుదేవుడు మనకు సమయాన్ని అనుగ్రహించారు। సద్గురుదేవుల యొక్క దివ్య చరణారవిందములకు సాష్టాంగ దండ ప్రణామములు సమర్పిస్తూ నిన్నటి వరకు మనం దశమస్కందాంతర్గతంలో శ్రీకృష్ణ జనన పూర్వఘట్టంలో కంసుడి యొక్క భయాన్ని గురించి విచారణ చేస్తున్నాం। లోకంలో ఉండేటువంటి ఒక సత్యం ఏమిటంటే జాతస్యహి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్యచ స్వామి చెప్పినటువంటి మాట। లోకంలో మానవుడు దేన్ని ఆశ్చర్యంగా చూస్తున్నాడు అంటే ఒకటేమో పుట్టడం రెండు చావడం, ఈ రెండు చాలా విచిత్రంగా చూస్తున్నాం। కానీ దేన్ని విచిత్రంగా చూడవలసిన అవసరం లేదో దాన్ని మనం ఆశ్చర్యంగా చూస్తున్నాం, దాన్నే భగవద్గీతలో కూడా అది ఆశ్చర్యంగా చెప్పబడుతోంది, ఆశ్చర్యంగా మానవుడు చూస్తున్నాడు అని అర్జునుడితో చెప్తాడు। వాస్తవానికి ఇదేం ఆశ్చర్యమేం కాదు, లోకంలో మంచు చల్లగా ఉంటే ఎవరైనా విచిత్రంగా చూస్తారా? అలాగే నిప్పు కాలుతూ ఉందంటే ఎవరైనా విచిత్రంగా చూస్తారా? నిప్పుకు కాలడం సహజం, మంచుకు చల్లగా ఉండడం సహజం, అలాగే మానవుడికి మృత్యువు కూడా అంతే సహజం, దీన్ని ఎవరు విచిత్రంగా చూడరు। జ్ఞాని అయిన వాడు దీన్ని విచిత్రంగా చూడడు, కానీ అజ్ఞానంతో ఉన్నవాడు దీన్ని విచిత్రంగా చూస్తాడు. ఒకరు పుట్టారు అంటే విచిత్రంగా మాట్లాడుకుంటాడు, ఒకరు చనిపోయారంటే విచిత్రంగా మాట్లాడుకుంటారు. కానీ ఎచ్చట పుట్టునో అచ్చడికే గుట నైజం ప్రాణి కోటికిందని భాగవతం చెప్తోంది. అసలు ఎక్కడి నుంచి వస్తున్నాడో అక్కడికి వెళ్ళిపోవడం అనేది సహజం. అజ్ఞానము అంటే మనకి మహాత్ములు ఏం తెలియజేశారు, అజ్ఞానం అంటే అర్థం ఏమిటంటే తాను వచ్చిన చోటుని గుర్తించకపోవడం, తాను ఏ చోటు నుంచి వచ్చాడో అక్కడికి చేరాలనేటువంటి బుద్ధి లేకపోవడమే అజ్ఞానం అంటే. తాను ఎక్కడి నుంచి వచ్చాడు, తను ఎవరి స్వరూపమై ఉన్నాడు అంటే మనకి భగవద్గీతలో స్వామి చెప్పినట్టుగా మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన మనస్సష్టానింద్రియాణి ప్రకృతి స్థాని కర్షతి. అర్జున, మీరందరూ నాలో నుంచి వచ్చిన వారే, నా అంశీలే, మీరందరూ కూడా నా యొక్క అంశములే. అయితే నువ్వు సత్యాన్ని గుర్తించలేకపోవడానికి కారణం మాయకు వశుడు కావడం చేత నీ స్వరూపాన్ని ఎరుగులేకున్నావు. అదే మాయను జయించినట్లయితే నీ స్వరూపం ఏమిటో నీకు చక్కగా గోచరిస్తుంది అని చెప్పాడు. అంటే పైన ఉండేటువంటి ఆవరణ దోషం ఏం చేస్తుందంటే లోన వస్తువుని కనపడనివ్వకుండా చేస్తుంది. ఇప్పుడు చూడండి, ఒక హార్మోనియం పెట్టి మీద ఒక వస్త్రం కప్పామనుకోండి, అక్కడ కొత్తగా ఉన్నటువంటి వాడని అక్కడ ఏముంది అని మనం అడిగితే అదేదో పెద్ద బల్లలాగా ఉందండి అంటాడు ఒకడు, అది ఎవరో కూర్చోవడానికి ఉపయోగించేది అంటాడు ఇంకొకరు. కానీ దాని క్రింద ఏముంది అనేది ఎప్పుడు తెలుస్తుందంటే దానిపైన ఆవరణగా ఉండేటువంటి వస్త్రం తొలగితే కానీ ఉన్న వస్తువు గోచరం కాదు. అలాగే మనస్వరూపం ఏమిటో గోచరం కావాలంటే మాయావరణం ఛేదింపబడితేనే మాధవ స్వరూపం గోచరిస్తారు. మాయ తొలగడమే విద్య. విద్య అంటే మావాడు డిగ్రీ చదివాడండి, మావాడు ఎంబీబీఎస్ చదివాడండి, లేకపోతే మావాడు ఇంకేదో చదివాడండి, ఇవన్నీ ఈనాటి వరకే చదువులు, ఈ జన్మ వరకే చదువులు. మనం ఇప్పుడు ఎంబీబీఎస్ చేసి డాక్టర్ చేసామనుకోండి, ఈ జన్మతో సరిపోతుంది. వచ్చే జన్మలో ఏమండి నేను పోయిన జన్మలో డాక్టర్నండి, ఆపరేషన్ చేశాను, ఇప్పుడు కూడా నేను కోస్తానండి అంటే ఏ డాక్టర్ ఒప్పుకోడు. అది ఆ చదువు అంతటితో అయిపోయింది ఆ జన్మతో, మరలా ఈ జన్మకు పనికిరాదు. కానీ ఈ విద్య ఉన్నది చూశారా, మనల్ని మనం గుర్తించేటువంటి విద్య, మనలోకి మనం ప్రయాణం చేసేటువంటి విద్య, ఈ అజ్ఞానావరణాన్ని తొలగింపజేసేటువంటి విద్య నీకు నీ జన్మ వెంటబడి వస్తుంది. అది మరల శుచీనాం శ్రీమతాంగే హే యోగ భ్రష్టో విజాయతే. కాబట్టి ముందు సంస్కారం అనేటువంటిది మనం అలవర్చుకుంటే సంసారం యొక్క సత్యం ఏమిటో తెలుస్తుంది. సంస్కారం బలంగా ఉంటే సంసారం అంటే ఏంటో తెలుస్తుంది వాడికి. అందుకనే మనకి భాగవతంలో కంసుడు కూడా వైరాగ్యం చెప్పాడు, కంసుడు కూడా వైరాగ్య పలుకులు పలికాడు, వసుదేవుడు వైరాగ్యాన్ని పలికాడు. కానీ కంసుడు పలికిన వైరాగ్యం అది కాలంలో నిలవలేదు, వసుదేవుడు పలికిన వైరాగ్యం అది కాలంలో నిలిచిపోయింది. అంటే మనం కూడా సమయానికి అనుకూలంగా వైరాగ్యాన్ని మాట్లాడతాం. ఎవరో ఒకరిని ఓదార్చడానికి వెడితే బ్రహ్మాండంగా ఓదార్చి వస్తాం, యా ఎవరైనా ఎంతకాలం ఉంటారు రండి, రేపు మనం కూడా పోవాల్సిందే కదా అని వైరాగ్యం చక్కగా చెప్పొస్తాం ఎవరినైనా ఓదార్చడానికి వెడితే. అదే విషాదం మన ఇంట్లో జరిగిందనుకోండి, దేవుడికి జాలి లేదు, దేవుడికి దయ లేదు, ఇవన్నీ వచ్చేస్తాయి. మరి వాళ్ళింట్లో చెప్పిన వైరాగ్యం ఏమైంది అంటే వాళ్ళింట్లో చెప్పిన వైరాగ్యం అది చెప్పడానికి పనికొస్తుంది. అదే మన ఇంట్లో అదే దుఃఖం జరిగినప్పుడు మనం కూడా వైరాగ్య స్థితిలో నిలబడగలిగితే అది నిజమైనటువంటి విద్య. మనకి ఉపయోగపడనది ఎంత తెలుసుకున్నా అది అవిద్యే. మనలోకి మన ప్రయాణానికి ఉపయోగపడని దాన్ని ఎంత తెలుసుకున్నా అది అవిద్యే. మన స్వరూపాన్ని మనం మరుగుపరిచే ప్రతిదీ సంసారమే. కాబట్టి ఇక్కడ కంసుడు కూడా ఏదో వసుదేవుడు చెప్తున్నాడు, బావా నీకు 8వ బిడ్డ కదా మరణం, 8వ బిడ్డని కాదు కాదు పుట్టిన ప్రతి బిడ్డని తీసుకొచ్చి నీకు అప్పచెప్తాను అని అతడు చెప్పగానే ఇప్పుడు ఈయన ఆలోచించాడు, నిజమే కదా, పిల్లవాడి వల్ల కదా నాకు మరణం, కాబట్టి ఆ పిల్లవాడిని తీసుకొచ్చి ఇస్తానంటున్నాడు. ఇప్పుడు నేను ఈ ఆడపిల్లని చంపితే లోకంలో వారందరూ ఏమంటారంటే కంసుడు ఇంతింత పొడువును మీసాలు పెంచాడే కానీ ఒక ఆడదాన్ని చంపాడనే మాట లోకంలో నిలబడిపోతుంది. కాబట్టి ఈ మాట పడడం అవసరమా, అందున చెల్లెల్ని చంపడం అవసరమా? అంటే భగవంతుడు ఒక్కొక్కసారి మన శత్రువులో కూడా చేరి మనకు అనుకూలంగానే అతడు ప్రవర్తించేటట్టుగా చేస్తాడు. పరమాత్మ చేసేటువంటి విచిత్రమైన లీల. ఇక్కడ కంసుడు కూడా వసుదేవుడు చెప్పిన మాటలు విన్నట్టుగా ఆయన అన్నాడు, సరే బావా అలాగే ఆ 8వ బిడ్డని కదా నాకు ఇస్తానంటున్నావు, పుట్టిన ప్రతివాడిని ఇస్తానంటున్నావు, 8వ బిడ్డ మృత్యువు కదా, సరే చంపడానికి ఇస్తానంటున్నాడు కనుక ఇతడు కూడా అంగీకరించాడు. వసుదేవుడు ఇలా ఎప్పుడైతే పలికాడో కంసుడు కూడా తల ఇలా ఊపి స సంతోషపడ్డాడు. మంచి గుణాన్ని గ్రహించేవాడిలాగా ప్రవర్తించాడు. అప్పటికి ఎంతో బాగా గొప్పవాడుగా తనని తాను గొప్పవాడిగా అయి అనుకుంటూ ఆ చెల్లెలి కొప్పుని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. వసుదేవుడు కూడా బ్రతికి బయటపడ్డాడనుకొని భార్యతో పాటు కలిసి తన మందిరానికి వెళ్ళాడు. ఇలా కొంతకాలం గడిచిపోయిన తరువాత విడుబక కంసుని యజ్ఞుల పడి దేవకి నిఖిల దేవ భావము తనకేర్పడ ఏటికొకని లెక్కను కొడుకులన్ ఎనమండ్రునొక్క కూతుంగని ఎన్. పరీక్షిణ్ మహారాజా, కంసుడి చేత నిరంతర బాధలు పడి దేవకీదేవి అందరూ దేవతల భావం తను పొందిందట. చూడండి, మనకి రామకృష్ణ పరమహంస గారు చిన్న ఉపమానం చెప్పారు కథ. రావణాసురుడి నిర్యాణం అంటే చచ్చిపోయాడు వాడు, బాణాలతో రాముడు కొట్టేశాడు. కౌసల్యామాత దగ్గరికి వచ్చాడు రాముడు, అయోధ్యకు వచ్చేశాడు. కౌసల్యామాతకు నమస్కారం చేస్తే రాముడితో అన్నది కౌసల్య, ఏమయ్యా నాకు ఒక విషయం తెలిసింది, రావణాసురుడితో జరిగినటువంటి యుద్ధంలో రావణాసురుడి శరీరంలో బాణం కూడా వేయడానికి ఇంకొక ప్రదేశం లేనంత ధాటిగా బాణాన్ని ప్రయోగించి అన్ని రంధ్రాలు చేశావట రావణాసురుడి శరీరానికి, ఇది ఎలా సాధ్యమయ్యింది అని అడిగిందటండి కౌసల్య. అంటే రావణాసురుడి శరీరంలో ఇంకొక బాణం చొరబడడానికి రంధ్రం లేదట, అంటే అన్ని బాణాలు కొట్టేశాడు రాముడు, ఇన్ని బాణాలు ఎలా వేయగలిగావని అడిగింది కౌసల్య. దానికి రాముడు చెప్పాడు కౌసల్యతో, అమ్మా నేను రావణాసురుడి మీద అన్ని బాణాలు ప్రయోగం చేయలేదమ్మా, వాడి కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలనే ఆరు గుణాల చేత ఏర్పరచుకున్న రంధ్రాల ద్వారానే వాడు చచ్చిపోయాడు. రావణాసురుడు నేను కొట్టడం నిమిత్తం, నా బాణము నిమిత్తం, మరి ఏమిటెక్కడ పనిచేసింది, వాడికున్న కామం, పరస్త్రీ వ్యామోహం, తరువాత క్రోధం, సొంత తమ్ముడు మంచి చెప్తున్నా కానీ తనవాడనే భావన లేక వదిలేసేటువంటి అంత క్రోధం వహించడం, ఇన్ని గుణాలు రావణాసురుడిలో చేరి వాడి శరీరాన్ని రంధ్రాలు చేశాయమ్మా, నేను మాత్రం నిమిత్త మాత్రుణ్ణి అన్నాడు స్వామి. అలాగే ఒక వ్యక్తి నాశనం కావడానికి అసలైనటువంటి కారణం ఏమిటంటే, చాలామంది అంటూ ఉంటారు నేను చెడిపోవడానికి ఫలానా వారు కారణమండి, మా అబ్బాయి చెడిపోవడానికి ఫలానా వారు కారణమండి అని లోకంలో ప్రక్క వాళ్ళని వేలెత్తి చూపుతూ ఉంటారు. కానీ వాస్తవానికి చెప్పాలంటే మనలోని గుణాలే మనకి నాశనాన్ని కలిగింపజేస్తాయి. అలాగే ఇక్కడ కూడా కంసుడు ఒకవేళ విచక్షణ ఏది చేసి విచారణ చేసి ఇదిగో ఈ మృత్యు అనేది నాకు రావడానికి కారణం ఏమిటి, ఏదైనా దోషం చేస్తేనే కదా ఇంత దారుణంగా మృత్యువు రావడానికి అవకాశం ఉంది, కాబట్టి తనని తాను సరిచేసుకునే మార్గాన్ని అన్వేషించలేకపోయాడు కంసుడు. ఇంత అవకాశం ఇచ్చినా కానీ మనకు కూడా చాలా వైరాగ్యం కలుగుతోంది, పురాణ వైరాగ్యం, ప్రసూతి వైరాగ్యం, శ్మశాన వైరాగ్యం లాగా మనకు కూడా వైరాగ్యం వచ్చిపోతూ ఉంటుంది. కానీ వైరాగ్యం స్థిరపడితే అదే నిజమైనటువంటి స్థానానికి తీసుకెళ్తుంది. వైరాగ్యం దృఢపడాలి, వైరాగ్యం స్థిరపడాలి, స్థిరమైనటువంటి వైరాగ్యం కావాలి. అందుకనే మనకు చెప్పారు స్థిరమైనటువంటి వైరాగ్యము లేనటువంటి వాడి జ్ఞానము కూడా నిరుపయోగమే, అది తాత్కాలికంగా పనిచేస్తుందే తప్ప శాశ్వతమైనటువంటి ప్రయోజనం దానివల్ల చేకూరదు. ఇక్కడ కంసుడు ఇదే విచారణ కనుక చేసి జీవితాన్ని బాగు చేసుకుంటే కథ వేరుగా ఉండేది. కానీ కంసుడు ఏం చేశాడు, తను మరణమే నిశ్చయం, ఆ మరణానికి కారణం దేవకీదేవి గర్భంలో ఉండేటువంటి పిల్లవాడు, అందుకని ఆ పిల్లాడు ఎప్పుడు పుడతాడా, వాడిని ఎప్పుడు తెగటారుద్దామా అనే ఆలోచనతోనే ఉన్నాడు. ఇలా కాలం జరిగిపోతుంటే ఒక్కొక్కడు ఒక్కొక్కడు పుడుతున్నాడు, వసుదేవుడు దేవకికి ఒక్కొక్క కుమారుడు లెక్కన పుట్టి ఏడుగురు తరువాత ఎనిమిదవ గర్భం వచ్చింది, ఎనిమిదవ గర్భం తరువాత ఓ స్త్రీమూర్తి కూడా పుట్టింది అని చెప్పాడు శుకయోగీంద్రుల వారు పరీక్షిణ్ మహారాజుతో చెప్పాడు. అయితే ఇక్కడ మనం ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, ఎంతటి అవివేకికైనా ఒక జ్ఞానం కలుగుతుంది. అసలు దేవకీ వసుదేవులు ఇద్దరిని పక్కపక్కన ఉంచకపోతే పిల్లలు పుట్టేటువంటి అవకాశమే లేదు కదా. పరమాత్మ ఎంత విశేషమైన వాడంటే నీకు అవకాశాన్ని చెప్తాడు, త్రోవని చెప్తాడు, నువ్వెలా బ్రతుకుతావో చూస్తానని సవాలు విసురుతాడు. భగవంతుడి యొక్క ఆజ్ఞని దాటగలిగేంత శక్తి మనకు లేదు. అందుకనే రమణ మహర్షుల వారు వారి తల్లిగారితో ఒక చిన్న మాటని పలక మీద వ్రాసి వెళ్ళాడు అని చెప్తారు. వారింటి నుంచి వెళ్ళేటప్పుడు, అరుణాచలం వెళ్ళేటప్పుడు, అమ్మా ఈశ్వరుడు ఏది నిర్ణయం చేశాడో అది జరిగి తీరుతుంది, ఈశ్వర నిర్ణయాన్ని తప్పించగలిగిన శక్తి మానవులకు లేదు,
కాబట్టి ఏది జరుగుతున్నా అది ఈశ్వరుడి సంకల్పంగా ఈశ్వరుడి నిర్ణయంగా భావించి చూసిన వాడికి దుఃఖం లేదు. పరమాత్మ ప్రసాదంగా వచ్చిన ప్రతిదాన్ని స్వీకరించేవాడికి దుఃఖం లేదు. ఇది నాకే ఎందుకు ఇలా జరిగింది అని అనుకునేవాడికే దుఃఖం వస్తుంది. ఇది పరమాత్మ సంకల్పం అనుకున్నవాడికి ఆనందమే కలుగుతుంది. మనం ఎంత ప్రయత్నం చేసినా ఈశ్వర సంకల్పాన్ని దాటలేం కనుక పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని ప్రసాదంగా స్వీకరించడం కంటే మనం చేయగలిగింది లేదు. కర్త హర్త భర్త సమస్తము నారాయణుడే, సమస్తము పరమేశ్వరుడే. ఇది గుర్తిస్తే మానవుడు సుఖంగా ఉంటాడు, ఎక్కడున్నా ఆనందంగా ఉంటాడు. దుఃఖం ఎందుకు వస్తుంది? నాదెవడో పట్టు పెడుతున్నాడంటే దుఃఖం. ఓ చిన్న కథ చెప్తారు మా రామకృష్ణానందగిరి స్వామి వారు. ఒక రాజ్యం ఉందండి, ఇంకో రాజ్యం, రెండు రాజ్యాలు. ఒక రాజ్యంలో ఉండే రాజు చాలా గొప్పవాడు, కానీ ఇంకో రాజ్యంలో ఉండేవాడు అతనికంటే తక్కువ వాడు, అంటే సామంత రాజులు వీళ్ళు ఉంటారు కదా అలాంటి వారు. అయితే ఈ రాజుగారికి ఎప్పుడూ దుఃఖమే. ఏది, బాగా చక్రవర్తిగా ఉండి అనేక రాజ్యాలు అతడి కింద సామంత రాజులుగా ఉన్నవాళ్ళు ఉన్నప్పటికీ కూడా వీడికి ఎప్పుడూ దుఃఖమే. కానీ తనకంటే చిన్న రాజ్యాల వాడు ఉన్నాడే సామంతరాజు, వాడు ఎప్పుడు ఆనందంగా ఉండేవాడు, వాడు ఎప్పుడు సంతోషంగా ఉండేవాడు. ఈయనకి ఒక ఆశ్చర్యం వేసింది, ఇదేమిటి, వీడికి నాకున్నంత రాజ్యాలు లేవు, నాకున్నంత సంపద లేదు, వీడెప్పుడు ఆనందంగా ఉంటాడు, నాకెందుకు దుఃఖం కలుగుతోంది అని ఓ రోజున ఈ సామంతరాజు దగ్గరికి వచ్చి, ఎరా నువ్వేంటి ఇంత ఆనందంగా ఉన్నావు, ఇంత ఎప్పుడు చూసినా నీకు దుఃఖం ఉన్నట్టు అనిపించడం లేదు, ఏమిటి కారణం అంటే, అప్పుడు ఆయన చెప్పాడు, ఏమండి కొన్నాళ్ళు మీరు నా రాజ్యంలో ఉండండి, కొన్నాళ్ళు నేను మీ రాజ్యంలో ఉంటాను. సరే, ఇద్దరు రాజ్యాలు ఎక్స్చేంజ్ చేసుకున్నారు. చేసుకున్న తర్వాత కొన్నాళ్ళకి ఈ పెద్దరాజు గారు ఉన్నారే, ఆయనకు ఈ చిన్న రాజ్యం చాలా ఆనందంగా అనిపించింది. ఈ చిన్న రాజ్యంలో ఉన్న ఆయన పెద్ద రాజ్యానికి వెళ్ళాడు కదా చక్రవర్తి స్థానానికి, ఇక్కడే ఆనందాన్ని పొందుతున్నాడో అక్కడ అదే ఆనందాన్ని పొందుతున్నాడు. ఈయనకు బాగా ఆశ్చర్యం వేసింది, ఇదేంటి నాకు దుఃఖాన్ని కలిగించినటువంటి సింహాసనం అతనికి ఆనందాన్ని కలిగిస్తుంది, ఇక్కడ నేను అతనికంటే చిన్న రాజ్యంలో ఉన్నా ఇక్కడ నాకు ఆనందం లభ్యమవుతుంది, ఇక్కడ సింహాసనాల్లోనే నిజంగా ఆనందం ఉన్నట్టయితే మరి ఆయన ఆనందం నాకు లభ్యమైనప్పుడు నా దుఃఖం ఆయనకు దుఃఖం కావాలి కదా, మరి ఆయన ఎందుకు ఆనందంగా ఉన్నాడు అని మళ్ళీ ఆ రాజు దగ్గరికి వెళ్ళి, ఏమయ్యా నువ్వు నా సింహాసనం ఇచ్చావు అన్నట్టుగానే నాకు చాలా ఆనందంగా ఉంది, మరి నేను పొందుతున్న దుఃఖం నిన్ను ఎందుకు చేరలేదు, మరి నాకు ఈ రాజ్యంలో ఉంటే నాకు దుఃఖం వచ్చింది కదా, మరి నువ్వు పొందే ఆనందం నాకు చెందినప్పుడు నేను పొందే దుఃఖం కూడా నీకు రావాలి కదా, అది ఎందుకు రాలేదు అన్నాడు. అప్పుడు వెంటనే ఆయన అన్నాడు, స్వామి మీ రాజ్యం అంత విశాలం కాదు నా రాజ్యం, మీ రాజ్యంలో ఉన్నంత సంపద ఈ రాజ్యంలో లేదు, కానీ మీకు ఎందుకండి ఇంత ఆనందం కలుగుతోంది అని ఆయనే ప్రశ్నించాడు. అప్పుడు ఆయన అన్నాడు, నేను లేచినా తిరుగుతున్నా కూర్చున్నా పడుకున్నా నా స్పృహలో ఏముంటుందంటే ఇది నాది కాదు ఆయనది, ఆయన దానికి ఇచ్చేయాలి, ఈ స్పృహ నాకు ఎప్పుడూ కలుగుతోంది, ఇది నాది కాదు అనే భావన నాకు స్థిరంగా ఉంది, కాబట్టి నాకు దీని మీద దృష్టి లేదు. ఇప్పుడు ఆయన చెప్పాడు, రాజా మీరు ఎలాగైతే ఇన్ని కార్యాలు చేస్తున్నా ఇది నాది కాదు ఇది ఫలానా వారిదనేటువంటి దృష్టి కలిగి ఎప్పుడైనా ఆయన వచ్చి అడిగితే తిరిగి ఇవ్వాలనే సంకల్పం మీలో కలిగినప్పుడు ఇది నాది కాదనే భావన మీలో స్థిరపడింది కనుక ఆనందం కలిగింది. ఎప్పుడైతే ఇది నాది, ఇది నా ఆస్తి నాది, ఇక్కడ అంతస్తు నాది, ఇక్కడ గృహాలు నావి, ఇక్కడ ధనం నాది, నాది నాది అనే భావన మీకు ఎప్పుడైతే ఉందో అదే మీ దుఃఖానికి కారణం. కాబట్టి మీది చిన్న రాజ్యమైనా పెద్ద రాజ్యమైనా ఏముండాలి, ఇది నాది కాదు ఇది నాది కాదు, ఇది ఎప్పుడైనా అతడికి అప్పచెప్పాల్సిందే. కాబట్టి అప్పచెప్పేటువంటి వాడు యజమానుకుడు ఉన్నాడు అనుకున్నప్పుడు ఈ పిల్లాడు ఏది, ఒక దాసి రాజుగారి పిల్లాడిని ఎత్తుకున్నా అన్నం పెడుతున్నా అన్నీ సేవలు చేస్తున్నా వీడు నా పిల్లాడు కాదు రాజుగారి పిల్లాడనే భావన ఎలా కలిగి ఉంటుందో, అలాగే మనం కూడా ప్రపంచంలో తిరగండి ఉండండి అనుభవించండి చెయ్యండి, కానీ ఇది నాది కాదు సుమా, ఎప్పటికైనా ఇవన్నీ విడిచిపెట్టి నేను వాడికి అప్పచెప్పాల్సిందే, కాబట్టి దీనికి యజమాని ప్రభు ఒకడున్నాడు భగవంతుడు ఒకడున్నాడు అనేటువంటి దృష్టి కలిగిన నాడు మమకారము దానంతటదే విడిపోతుంది, మమ అనేటువంటి బంధము దానంతటదే విడిపోతుందన్నమాట. అందుకని ఇక్కడ కంసుడేం చేశాడు, పరమాత్మ ఆ దృష్టిని కూడా కలగనివ్వలేదు. ఒక్కొక్కడు ఒక్కొక్కడు పుడుతూ ఉంటే కృష్ణుడు నవ్వుకుంటూ ఉన్నాడు, ఏమయ్యా కంస ఎంత తెలివి తక్కువ వాడేవిరా, ఇద్దరిని ప్రక్క ప్రక్కన పెట్టి ఒకళ్ళెంటొకళ్ళు పుట్టిస్తూ నువ్వే నా అవతారానికి సాయపడుతున్నావు, వాస్తవానికి నేను నెగ్గించుకోనక్కర్లేదు నా మాటని నీవే నెగ్గిస్తున్నావు, ఎందుకంటే ఇద్దరిని ఒక చోట పెట్టేశావు అని ఇలా అనుకుంటూ ఉంటే, సుదతి మున్ను కన్న సుతికీర్తిమంతుని పుట్టు తడవ కంస భూవరునకు తెచ్చి ఇచ్చే చాల ధృతి కలిగి వసుదేవుడు ఆశపడక సత్యమందు నిలచి. పోతనామాచులు వారు చెప్తున్నారు, ఇంతమంది ఉంటే దేవకీ వసుదేవులకి కృష్ణుడు వాళ్ళిద్దరికే ఎందుకు పుట్టాలి? ప్రపంచంలో ఇంతమంది జనాభా ఉన్నారు, ఇంతమంది తల్లులు ఉన్నారు, ఇంతమంది తండ్రులు ఉన్నారు, మరి వీళ్ళందరూ గృహస్థాశ్రమంలోకి వెళ్ళి వాళ్ళ వాళ్ళ సాంసారిక జీవనాన్ని కొనసాగిస్తున్నారు కదా, మరి వీళ్ళకి ఎవరికీ పుట్టకుండా భగవంతుడు వసుదేవుణ్ణే ఎందుకు ఎంచుకున్నాడు, దేవకీదేవినే ఎందుకు ఎంచుకున్నాడంటే ఇక్కడ రహస్యం చెప్తున్నాడు పోతనామాచుల వారు. కన్న మొదటి కుమారుణ్ణి వెంటనే వసుదేవుడు ధైర్యంగా తీసుకొచ్చి కంసుడికి ఇచ్చాడు. బావా అన్నమాట ప్రకారంగా ఇదిగో పుట్టిన బిడ్డని పుట్టినట్టుగా ఇస్తానన్నాను కదా, ఇదిగో మొదటి బిడ్డను తీసుకొచ్చేశాను. అంటే పరమాత్మ దేన్ని మెచ్చుతాడు? సత్యము యందు నిలబడ్డవాణ్ణి మెచ్చుతాడు. పరమాత్మకు ఎవరు చాలా ఇష్టుడు అంటే సత్యము యందు నిలబడ్డవాడు. రామకృష్ణానందగిరి స్వామి వారు చెప్పేవారు, ఈ మనిషి సంవత్సరానికి ఒకసారి సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తాడు, 364 రోజులు అసత్యనారాయణ స్వామి వ్రతం చేస్తాడు, వీడికి దేవుడు ఎందుకు కనబడతాడు అన్నాడు ఆయన. ఒక్కరోజు సత్యనారాయణ స్వామి వ్రతం, మిగిలిన 364 రోజులు అసత్యనారాయణ వ్రతం. అసత్యనారాయణ వ్రతం చేసేవాడికి నారాయణుడు ఎందుకు పుడతాడు? ముందు నారాయణుడు అంతటి వాడు పుట్టాలంటే నారాయణుడు చెప్పిన గుణాల్లో ఒక్కటైనా ఉండి తీరాలి. కనీసం భగవంతుడికి 6 గుణాలు ఉన్నాయని మనకు భాగవతం చెప్తోంది. ఐశ్వర్యస్య సమగ్రస్య ధర్మస్య యశః శ్రియః జ్ఞాన వైరాగ్యయోచైవ షణ్ణాంబక ఇతీరిత. ఇవి భగవంతుడు 6 గుణాలు అని భాగవతం చెప్పింది. సమగ్రమైన ఐశ్వర్యం ఉంది భగవంతుడి దగ్గర. ఐశ్వర్యం అంటే అర్థమేమిటి? ఐశ్వర్యం అంటే డబ్బు అని కాదు అక్కడ అర్థం. ఒక పువ్వులో ఉండేటువంటి పరిమళము ఐశ్వర్యం, గడ్డిలో ఉండే పచ్చదనం ఐశ్వర్యం, లేడిలో ఉండే బెదురు చూపు ఐశ్వర్యం. అంటే ప్రపంచంలో ఏది మనకి ఆకర్షణీయంగా కనబడుతోందో ఆ కనబడుతున్న దాని వెనుక ఆకర్షణీయతకు కారణమైనటువంటి వాడెవడో, ఏది పోతే ఆ వస్తువు అంతగా శోభించదో, అది మనకు ఉపయోగపడదని బయటపడేస్తున్నామో దానికే ఐశ్వర్యం అని పేరు. ఇప్పుడు మనలో ఏది తొలగిపోతే బయటపడేస్తున్నారండి? ఓసారి జనక మహారాజు గారి దగ్గరికి వెళ్ళాడు శుభయోగేంద్రులు. వెడితే జనక మహారాజు గారు అన్నారు, ఏమయ్యా ఇలా వచ్చావన్నాడు. మా నాన్నగారు మీ దగ్గరికి వెళ్ళమన్నారండి, మీరేమిటో రాజ్యంలో ఉండి కూడా వైరాగ్యాన్ని అనుభవిస్తున్నారట, వేదాంతాన్ని బాగా గుర్తిస్తున్నారట, మీరు పరమ వేదాంతి అని మా నాన్నగారు చెప్తున్నారు. బాగా ఫుల్లుగా అంటే కడుపు నిండా భోంచేసిన వాడు ఉపవాసం ఉన్నానడం ఎంత అబద్ధమో, 10 పిల్లల్ని కింద తల్లి గొడ్రాలనడం ఎంత అసత్యమో, రాజ్యం చేస్తూ మీరు వైరాగ్యాన్ని ఇంత వేదాంత చక్రవర్తిగా ఉన్నాడన్న ఇంతే అబద్ధం. జనక మహారాజు పరమ వేదాంత, మీరు ఎలా ఉండగలుగుతున్నారు అని అడగడానికి వస్తే, అప్పుడు జనక మహారాజు గారు అన్నారు, అబ్బాయి ఎక్కడైనా ఏదైనా తెలుసుకోవడానికి ముందు అర్హత కావాలి, ముందర ఏదో కొంత చెల్లిస్తే కానీ నీకు వేదాంతం చెప్పబడదు. లోకంలో మనం చూడండి, బయటికి వెళ్ళాలి అంటే ఏదో ఒకటి చెల్లిస్తేనే వాళ్ళు మనకు వస్తువు ఇస్తారే. ఊరికే నేను షాప్ ముందు నిలబడి సంతూర్ సభ్యం అంటే ఇస్తారా అండి? 10 రూపాయలు 20 రూపాయలు ఆ దుకాణందారుడికి ఇస్తే నాకు సబ్బిస్తాడు, కానీ నేను మీ కొట్టు ముందు వచ్చి నిలబడ్డాను ఇవ్వమంటే ఇస్తారా? ఇవ్వరు. ఏమండి, కొన్ని రోజుల్లో అరిగిపోయే సబ్బే ఇవ్వబడదు కదా. వేదాంతం ఎలా చెప్పబడుతుందండి ఉద్ధరకి? ఊరికే వేదాంతం చెప్పబడుతుందా? చెప్పబడితే మాత్రం వేదాంత రహస్యం అందుతుందా? అందదు. అందువల్ల వెంటనే జనకుడు అన్నాడు, అబ్బాయి నువ్వు ఏదో ఒకటి చెల్లిస్తే కానీ నీ రహస్యం తెలపబడదు, మరి ఏం కావాలో చెప్పండి. అబ్బాయి ప్రపంచంలో ఏది ఏష్యమైనదో, ఏది అవసరం లేనిదో, ఏది నిరుపయోగమో దాన్ని తీసుకొచ్చి నాకు గురుదక్షిణ ఇమ్మండి. గురుదక్షిణగా అటువంటి వస్తువుని ఇమ్మని అడిగాడు జనక మహారాజు. బయలుదేరాడు శుభయోగీంద్రుల వారు. బయటికి వెడితే ప్రతి వస్తువుని ముట్టుకుంటున్నాడు ఆయన. ఇది నిరుపయోగం, ఇది నిరుపయోగం, ఇది నిరుపయోగం, పట్టుకున్న ప్రతిదీ తన ఉపయోగాన్ని చెప్తుంది. అయ్యా నేను ఫలానాకి పనికొస్తాను, ఫలానా వారికి పనికొస్తాను, ఫలానా కార్యానికి పనికొస్తాను, అన్నింటినీ పట్టుకున్నా ఏదో ఒక ఉపయోగం ఉన్నది. ఆఖరికి నిరాశతో తిరిగి వస్తున్నటువంటి శుభయోగీంద్రుల వారికి ఓ వ్యక్తి మలాన్ని విడిచిపోతున్నాడు. ఆ మలాన్ని విడిచిపోతుంటే ఆయన ఆలోచించి, మానవుడికున్న తెలివితేటలు ఎంత గొప్పవంటేనండి, ఎంత పనికి మాని వస్తువునైనా పనికొచ్చేట్టుగా చేయగలిగిన బుద్ధి ఉంది వీడి దగ్గర. ఇలాంటి వీడు దీన్ని విడిచిపెట్టి వెడుతున్నాడంటే ఇది ఏష్యమైనదనే కదా, ఇది పనికిరానిదనే కదా, కాబట్టి దీన్ని తీసి వెళ్ళి గురువుగారికి దక్షిణ ఇస్తా అని మలాన్ని పట్టుకోబోయాడు. వెంటనే మలం మాట్లాడింది, ఏమయ్యా నన్నెందుకు ముడుతున్నావు అని శుభయోగీంద్రుల వారిని అడిగితే, అవును నీవు నిరుపయోగం కదా, పనికిరాని దానివి కదా, అందుకేగా మనిషి నిన్ను విసర్జించి వెడుతున్నాడు అని ఈయన చెప్పాడు. అప్పుడు ఆ మలమన్నది, అబ్బాయ్ నేను పనికి మాలిన దానని ఎవరు చెప్పారు నీకు? నిన్నటి రోజున నా స్వరూపమేమిటి? పళ్ళె నిండుగా పెట్టుకొని బ్రహ్మార్పణం బ్రహ్మవిహి బ్రహ్మగ్నో బ్రహ్మణాహుతం బ్రహ్మైవతేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధిన అని చక్కగా బ్రహ్మస్వరూపంగా నన్ను ప్రార్థన చేసి నోట్లోకి తీసుకున్నావు. నేనంత బ్రహ్మ పదార్థాన్ని, ఇప్పుడు ఆ బ్రహ్మ పదార్థము ఎందుకు ఏక్షమైనది అయిందంటే నీ దేహంతో సంపర్కం కలిగింది కనుక, నీ దేహంలోకి నేను పోయాను గనక బ్రహ్మము కూడా మలమై కూర్చుందండి శరీరంలో. అంటే శరీరం అనేటువంటిది అంత అమేధ్య పూర్ణం క్రిమిజంతు సంకులం అని మనకి వేదాంతంలో చెప్పేవాళ్ళు. ఇది రోగాల పుట్ట, ఇది మలమూత్రముల కొంప, దీనిలో ఎన్నెన్ని రహస్యాలు ఉన్నాయో, నిమిష నిమిషంలోనుకు నీచులు ఊరిని కానీ పునుగు జవ్వాచీలు పుట్టబోవు అన్నాడు ఒక మహానుభావుడు. 9 రంధ్రముల తోలు తిత్తియే గాని వజ్రదేహంకు ఘటము కాదు. ఇది దీనిలో నుంచి 9 రంధ్రాల్లో నుంచి వచ్చే ఏక్యం ఎంత నీచంగా ఉంటుందో తెలిస్తే దీన్ని ఎవరంత ప్రేమించరు. దీనిలో 9 రంధ్రాల్లో నుంచి వచ్చేది నీచమైనటువంటి వాసనే. ఈ వాసనని మనం ప్రేమిస్తున్నాం. ఈ వాసనని మనం బయట ఉండేటువంటి సుగంధ ద్రవ్యాలతోటి శుభ్రం చేస్తున్నాం. ఆ సుగంధ ద్రవ్యాల కంపు ఇంపు అది కనుమరుగు కాగానే మళ్ళా లోపల చేర్చుకోవచ్చేటువంటి కంపుకి ఇక అంతులేదు. అంటే ఇటువంటి దేహం ఇది. కాబట్టి ఇది నేను అనుకోవడమే మానవుడి యొక్క అజ్ఞానం. దేహం నేననుకోవడమే అజ్ఞానం. కాబట్టి ఆ అజ్ఞానాన్ని తొలగిస్తేనే నీకు రహస్యం అంటబడుతుందట. అజ్ఞానం నిర్మూలనం కానిదే వేదాంతం అంటబట్టదు. రహస్యం కూడా తెలియదు. అందువల్ల నువ్వు దేహరహస్యాన్ని తెలుసుకో, ఈ దేహం ఏమిటో తెలుసుకో అని పంపించాడు ఆయన. అప్పుడు వెంటనే ఆ మలం చెప్పిన మాట విని ఆ శుకయోగేంద్రుల వారు జనకుడి దగ్గరికి వచ్చాడు. జనకుడు అడిగాడు, ఏమయ్యా ఏదో నీకు ఒక వస్తువు చెప్పాను కదా, ఏదో వస్తువు తెమ్మన్నాను కదా, తెచ్చావా అన్నాడు. తెచ్చాను గురుదేవా అన్నాడు. ఏదా వస్తువు అన్నాడు? నేనే దేహం, నేనే. ఇదిగో ఇది నేను అని అనుకునేటువంటి ఒక అభిమానం ఉన్నదే, అదే నేను మీ దగ్గర త్యాగం చేస్తున్నాను. తను మన ధనములనిచ్చిన దాతవు నీవి కదా, కలదంతయు నీది కదా. మన ప్రార్థనలో గురుదేవుడు చెప్పింది కూడా అదే. తనువుని ఇచ్చేయమంటే మెడకాయ కోసుకోమని కాదండి గురువు గారి దగ్గరే. తనువునిచ్చేయమన్నారు కదా అని గురువు గారి దగ్గర మెడకాయ కోసుకోమని కాదు అర్థం. తనువు తాననేటువంటి భావనని వదిలేయడం, దేహాభిమానాన్ని అక్కడ త్యాగం చేయడం, దేహాభిమానం లేకుండా ఉండడం అన్నమాట. అది గురువు కోరుతుంది. నేను అనేటువంటి అహం వదలి గురువు దగ్గరకు రా. గురువు దగ్గరికి వచ్చేటప్పటికి దేహం నేననేటువంటి భావన నీకు ఉండకూడదు. ఎప్పుడైతే ఆ పని చేస్తావో అప్పుడే నీకు జ్ఞానం బోధింపబడుతుంది. కాబట్టి ఇక్కడ కూడా చక్కగా మనకు చెప్తున్నాడు కృష్ణుడంతటి వాడు పుట్టాలంటే సత్యమును ఆశ్రయించాలి. సత్యమును ఆశ్రయించిన వాడికి దైవం లభ్యమవుతాడు. సత్యము దైవం రెండు వేరువేరుగా లేవండి. అక్కడ మనం సత్యం పలికామంటే దైవాన్ని పట్టుకున్నట్టే. మనం దైవాన్ని పట్టుకొని నిరంతరం అసత్యాన్ని ఆడితే దైవమేమి ప్రసన్నం కాడు. భగవంతుడు దేనికి లభ్యమవుతాడు? సత్యానికి లభ్యమవుతాడు. అందుకే ఋతం తపః, ధ్యానం తపః, యజ్ఞం తపః, అన్ని తపస్సులలోకెల్లా సత్యము కూడా ఒక తపస్సే. సత్యం పలకడం కూడా ఒక తపస్సే. కాబట్టి ఇక్కడ సత్యమును ఆయన పాటించాడు వసుదేవుడు. ఆ పిల్లాన్ని తెచ్చి కంసునికి ఇచ్చేశాడు. ఇచ్చిన మాట తప్పకుండా పరీక్షిత్ మహారాజుతో శుభయోగీంద్రుడు అంటున్నాడండి, పలికిన పలుకులు తిరుగక సొలయక వంచనము లేక సుతుల రిపునకు కలగక ఇచ్చిన ధీరుండు ఇలా వసుదేవుండు దక్క ఇతరుండు గలడే. ఎంత అద్భుతమైన పద్యం చెప్పాడో చూడండి. ఇక్కడ పలికిన పలుకుల తిరుగక, ఏదోలే మా బావతో మాట అనేశాను, పిచ్చాడు వదిలేశాడు, ఈ బిడ్డ పుట్టిందే వాడు చూడబోయాడా అని తను దాచిపెట్టుకోవాలనుకోలేదు వసుదేవుడు. ఎందుకంటే ఇక్కడ తన భావని కన్ను కప్పొచ్చేమో కానీ ఈశ్వరుడి కన్ను ఎవరు కప్పుతారండి? ఆయన కూడా చూస్తూ ఉంటాడు కదా పరమేశ్వరుడు. మానవుడు భగవంతుడు ఆయన అన్ని దిక్కులా చూస్తూనే ఉంటాడు. సర్వేశ్వరుడు నారాయణమూర్తి, ఆయన తప్ప ఇంకో వస్తువు లేదు. హరిమయము విశ్వమంతయు, హరి విశ్వమయుండు, సంశయము పని లేదు, హరిమయము కాని ద్రవ్యము పరమాణువు లేదు, వంశపావన వింటే భాగవతం చెప్తున్నటువంటి మాట. కాబట్టి అటువంటి ఇచ్చిన మాట తప్పకుండా, మరలా ఆలస్యం చేయకుండా, ఎప్పుడైతే మనం ఆలస్యం చేస్తామో ఆ వస్తువు మీద మనకు మమకారం పెరుగుతుందండి. త్యాగం చేయాల్సినటువంటి వస్తువు దగ్గర అది ఎక్కువ రోజులు మన దగ్గర ఉండిపోయింది అనుకోండి, అది మనది కావాలి అనేటువంటి భావన పెరుగుతోంది. అందుకనే దానము వేరు త్యాగం వేరు అని చెప్పారు రామకృష్ణానందగిరి స్వామి వారు. ఈ రోజుల్లో మనం ఏం చేస్తున్నామంటే దానం చేసి త్యాగం అనుకుంటున్నామండి. దానానికి త్యాగానికి ఒక చిన్న సన్నని గీత ఒకటి ఉంది అని చెప్పారు. దానము అంటే అర్థం ఏమిటంటే నీ దగ్గర 5 రొట్టెలు ఉన్నాయనుకోండి, ఈ 5 రొట్టెల్లో 3 సరిపోతాయి నీకు, 2 అవసరం లేదు. ఎవరో వచ్చి అడిగారు, 2 ఇచ్చావు, ఇది దానం. అంటే నీకు అవసరమైన 3 ఎట్టి పెట్టుకొని అవసరం లేని 2 ఇచ్చావు, ఇది దానం. త్యాగం అంటే అర్థమేమిటి, నీ దగ్గర 3 ఉన్నాయి, 3 నీకు అవసరం, ఎవరో వచ్చి అడిగారు, అందులో నుంచి ఒకటి తీసిచ్చావు, అది త్యాగం. దానము త్యాగం 2 చాలా సన్నని గీత ఉంటుంది వాటి మధ్య. అలాగే త్యాగేనైకే అమృతత్వమానుషు, త్యాగం లేకపోతే అమృతత్వం ఎక్కడి నుంచి వస్తుంది అని అడిగింది ఉపనిషత్తులు కూడా. దానం వల్ల పుణ్యం వస్తుంది, త్యాగం వల్ల అమృతత్వం వస్తుంది. మరి దానం చేస్తే పుణ్యం ఏం చేస్తుంది, నువ్వు స్వర్గాది భోగాలు అనుభవించి మళ్ళీ భూలోకంలో పుట్టడానికి దానం కారణమైతే త్యాగము అమృతత్వం పొందడానికి కారణమవుతుంది. అంటే తిరిగి దేహాన్ని పొందకుండా ఉండేటువంటి ఆ కర్మ లేకుండా చేసేది త్యాగం మాత్రమే. త్యాగం ద్వారా మాత్రమే మానవుడు అమృతత్వాన్ని పొందుతాడు. దానము ద్వారా పుణ్యం వస్తుంది, పుణ్యము ద్వారా భూలోకాల్లో మంచి లోకాలు పొందుతాడు. క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి, మళ్ళీ పుణ్యం అయిపోతుంది, మళ్ళీ వాడు భూలోకానికి మళ్ళీ క్రింద పడిపోతాడు. కాబట్టి త్యాగం అనేటువంటిది చాలా గొప్పది. ఇక్కడ వసుదేవుడు చేసిన త్యాగం ఏమిటి, ఎవరైనా సరే తన బిడ్డని కరవరానికి బలివ్వాలంటే ఏమంటే ఏ తండ్రి హృదయమైనా అంగీకరిస్తుందా, తన కన్న కొడుకు ఓ చిన్న గాయమై కాలికి రక్తం వస్తేనే తండ్రి ప్రాణం విలవెల్లాడిపోతుంది. అలాంటిది కత్తితో తన బావమరిది తన కొడుకు శరీరాన్ని ఖండఖండాలుగా నరికి వాడు రక్తసిద్ధమైన దేహంతో విలవిలలాడిపోతుంటే ఏ తల్లి హృదయం సహిస్తుంది చెప్పండి. కానీ వసుదేవుడు త్యాగం, ఇక్కడ సత్యము త్యాగము 2 భగవంతుని చేర్చేటువంటి మార్గాలు. సత్యము యందు నిలబడడానికి ధీరత్వం అవసరం, త్యాగము యందు మనస్సు స్థిరపడడానికి ఇది నాది కాదు అనేటువంటి ఈ భావన చాలా గొప్పది. అందుకనే వసుదేవుడు అంత ఎత్తులో నిలబెట్టాడు భాగవతంలో. సొలసి పలకిన పలుకుల తిరుగక సొలయక వంచనము లేక, సొలయక అంటే ఆలస్యము చేయకుండా అని అర్థం. ఆలస్యం అయిందనుకోండి దాని మీద మమకారం పెరుగుతుంది, మమకారం పెరిగితే ఏమవుతుంది, ఇంత విలువైన వస్తువు నేను ఇచ్చానా. లోకంలో చూడండి, మరి రామకృష్ణానంద స్వామి వారు చెప్తూ ఉండేవారు, ఒక ఆశ్రమంలో ఫ్యాన్లు లేకపోతే ఒక ఆయన ఫ్యాన్లు ఇచ్చాడట. బాగా మంచి ఎండాకాలం సమయం, 12 గంటలప్పుడు గురుదేవుడు సత్సంగం చెప్తున్నారు, బ్రహ్మాండంగా వింటున్నారు. ఈ మధ్యలో ఫ్యాన్ ఇచ్చిన వాడు వచ్చాడు, అన్ని స్విచ్లు ఆపేసేశాడట. ఆపేస్తే వెంటనే ప్రతి వాడు ఒక్క పోసి ఇలా ఇలా విసురుకుంటున్నారట. అంతా అయిపోయిన తర్వాత ఏమయ్యా అంతమందికి ఉపయోగపడాలనే కదా ఫ్యాన్లు దానం ఇచ్చావు, ఏమి అన్ని ఫ్యాన్లు ఆపేశావంటే వాడన్నాడు, ఏమండి ప్రతి రెక్క మీద మా నాన్న పేరు మా అమ్మ పేరు వేశాను, అవి అలా తిరుగుతూ ఉంటే మా నాన్న పేరు మా అమ్మ పేరు కనబడటం లేదు, ఆపితే పైకి అందరూ చూస్తున్నారు, ఇప్పుడు ప్రతి రెక్క మీద మా అమ్మ పేరు మా నాన్న పేరు ప్రతి వాడు చదివాడండి, దానికోసం కదా నేను ఇచ్చాను అన్నాడట వాడు. ఇది ఏ దానం, ఏమండి ఇది ఏ దానం, రాజస దానం. తన పేరు చెప్పుకోవాలి, తన మాట వినపడాలి, తన గురించి తెలుసుకోవాలని ఇచ్చేటువంటి దానం, ఏ దానం అది, రాజస దానం. కొంతమంది ఫ్రిజ్లో పెట్టినటువంటి పప్పు, 4 రోజులు వండిన క్రితం పప్పు, వాసన వస్తున్న పప్పు మీరు తీసుకొచ్చి బయట ఎవరినో పిలిచి అబ్బాయి దానం ఇస్తున్నాను రావయ్యా అని ఈ పప్పు వాడి చేతిలో పెడితే వాడు పారేయలేడు, తీసుకెళ్లలేడు, ముక్కు మూసుకొని తీసుకెళ్లి గోడ అవతల పడేస్తాడు. ఇదే దానం, తామసిక దానం. ఇది వాడికి ఉపయోగపడదు, ఇచ్చిన వాడికి ఉపయోగపడదు. ఆ 2 ఇచ్చేటువంటి దానం తామసిక దానం. సాత్విక దానం ఏది, ఏది ఇతరులకు ఉపయోగపడుతుందో ఏది నీ ఉపయోగాన్ని కూడా త్యాగం చేసి నువ్వు ఎదుటి వారికి ఉపయోగపడాలనేటువంటి సద్బుద్ధితో నువ్వు దాన్ని ఇస్తావో దాన్ని సాత్విక దానం అంటారని మనకు భగవద్గీతలో స్వామి చెప్పాడు. కాబట్టి వస్తుదానమే ఇంత గొప్పదైతే వసుదేవుడు చేసినటువంటి త్యాగం ఎంత గొప్పదండి. పుట్టినటువంటి బిడ్డని తీసుకెళ్ళిచ్చారండి కంసుడి కరావలానికి, అందుకే నారాయణమూర్తి పుట్టాడు. నారాయణమూర్తి ఊరికే వాళ్ళిళ్లలో ఇళ్లలో పుడతాడా, ఏమంటే కాస్త చదివినటువంటి గొప్ప ఉద్యోగం చేసేవాడు పుడితే మనం అంట ఏ నోమును వచ్చానో నెలకు 2 లక్షలు సంపాదించేవాడు పుట్టాడంట. అదే నెలకు 5 లక్షలు సంపాదించే అల్లుడు వచ్చాడనుకోండి ఏమంటాం, మా అమ్మాయి ఏ నోమును వచ్చిందో నెలకు 5 లక్షలు సంపాదించే అల్లుడు వచ్చాడంటాం. సాక్షాత్తు దేవుడే పుడితే ఎంత పుణ్యం చేస్తే పుడతాడు దేవుడు. నారాయణమూర్తి తనంత తానుగా ఒక దేహాన్ని, ఒక తల్లి దేహాన్ని, అమ్మా నేను నీ గర్భంలో 10 నెలలు ఉంటానే అని స్వామి వచ్చి నిలబడ్డాడంటే, నా తేజస్సు నీ గర్భంలో ఉంటుందయా అని వసుదేవుడితో అన్నాడంటే ఊరికే అంటాడటండి, ఊరికే ఉండే దేహాల దగ్గరికి వస్తాడా నారాయణుడు? వసుదేవుడు దేవకి దగ్గరికి ఎందుకు వచ్చాడు? సత్యమైంది నిలబడ్డాడు, త్యాగానికి ప్రతీకగా నిలబడ్డాడు. అందుకనే వసుదేవుడికి నారాయణమూర్తి కృష్ణ భగవానుడిగా అవతరించాడు అన్నమాట. అందుకనే పోతనామాచ్యులు వారు అంటున్నారు, సొలయక వంచనము లేక సుతుల రిపునకు, రిపుడు అంటే శత్రువండి, ఎవరినిచ్చాడు? తన కుమారుని ఇచ్చాడు. కలగక ఇచ్చిన ధీరుడు, ఇక్కడ ధీరుడు అని ఎవరికి పేరు? స్థిత ధీర్ముని రుచ్యతే. భగవద్గీతలో కూడా ధీరుడు అని పిలిచాడండి భగవంతుడు. ఎవరు పిలిచాడు ధీరుడని? దుఃఖేషు అనతి విఘ్నమన సుఖేషు విగత స్పృహ వీతరాగ భయక్రోధ స్థిత ధీర్ముని రుచ్యతే. ఎవరు పిలిచాడు ధీరుడని? ఆస్తులంతస్తులుంటే పిలవలేదు నారాయణుడు ధీరుడని. ఎవరు పిలిచాడు? దుఃఖం కలిగినప్పుడు దిగులు చెందకుండా, సంతోషాలకు పొంగిపోకుండా ఎవరు సమస్థితిలో ఉంటాడో వాడు ధీరుడంటే. ఇక్కడ వసుదేవుడు ధీరుడు. ఎందుకని ధీరుడయ్యాడు? ఆయన దేనికి భయపడలేదు. సత్యమయందు నిలబడ్డటువంటి వాడికి ఇది ఇవ్వచ్చు ఇది ఇవ్వలేదనే ఉంటుంది కనుక. మానవేంద్ర పరీక్షన్ మహారాజా, చూడండి శుకయోగేంద్ర వారు ఏం చెప్తున్నారో, సత్యమతికి దుష్కరమయ్యది, ఎరుక కలిగిన వానికి ఇష్టమయ్యది, ధీశక్తిరతునికి ఈరానిదయ్యది, ఎరుక లేని వానికేది కీడు. ఇక్కడ ఉపదేశం చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు పోతనామాచ్యుల వారు? పరీక్షన్ మహారాజా, సత్యమయందు నిశ్చలంగా నిలబడ్డవాడికి, బుద్ధిమంతుడికి కష్టమైన పని అంటూ ఏమీ ఉండదండి, సంతోషంగా చేస్తాడు ఏ పనైనా. రామచంద్రమూర్తి ఒక్కసారి కైకమ్మ మందిరంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత లక్ష్మణుడు ముఖంలో వెతుక్కుంటున్నాడు, రాముడి ముఖంలో ఏమైనా మార్పు కనపడుతుందా? కైకమ్మ మందిరంలోకి ఈ సమయంలోకి ఎందుకు వెళ్ళాడు? ఆయన రాదు కావాలని కదా నిర్ణయం జరిగింది రాత్రి. మరి ఇప్పటికిప్పుడు కైకమ్మ మందిరానికి కబురు ఎందుకు వెళ్ళింది? మరి మా అన్నగారు అక్కడ లోపల ఏదో జరిగి ఉంటే ముఖ కబడికలు మారాలి కదా, మా అన్నగారి ముఖంలో ఏమైనా మార్పు వచ్చిందా అని లక్ష్మణుడు వెతికితే కించిత్ కూడా మార్పు రాముడి ముఖంలో కనపడలేదంటాడు వాల్మీకి మహర్షి. అంటే క్రితం రోజున అరణ్యాలకి కాదు, అంటే క్రితం రాత్రి అతడికి అయోధ్య పట్టాభిషిక్తుడు అవ్వాలనేటువంటి మాట చెప్పిన, ఇప్పటికిప్పుడు 14 ఏళ్ళు అరణ్యవాసం చెయ్యాలి, నీకు సంబంధించినటువంటి పట్టాభిషేక సామాగ్రితో భరతుడికి పట్టాభిషేకం జరగాలని మాట అన్న ముఖ కవళికల్లో మార్పు లేనటువంటి వారు రామచంద్రమూర్తి. ఇది ధీరుడంటే. అందుకనే నిజమైనటువంటి ధీరుడికి కష్టమైన పని ఉండదండి, ఏదైనా చక్కగా చేసేస్తాడు. జ్ఞాని అయిన వాడికి ఇష్టమైందంటూ ప్రత్యేకంగా ఏది ఉండదు. ఎందుకంటే ఏదైనా మనస్సుకు ఒక్కసారి పట్టిందంటే ఆ పట్టినటువంటిది జన్మలకు కారణమవుతుందనే స్పృహ జ్ఞానికి ఎప్పుడూ ఉంటుందండి. అందుకనే జ్ఞాని చూసే దృష్టికి జీవుడు చూసే దృష్టికి తేడా ఉంటుంది. జీవుడు ప్రతిదానిలో తన కోరికను వెతుక్కుంటాడు, జ్ఞాని ప్రతిదానిలో పరమాత్మ యొక్క రహస్యాన్ని గుర్తిస్తాడు. ప్రపంచాన్ని జ్ఞాని చూస్తాడు, అజ్ఞాని చూస్తాడు. జ్ఞానికి ప్రపంచం ఎలా కనపడుతుంది? పరమేశ్వర స్వరూపంగా కనపడుతుంది. అజ్ఞానికి ప్రపంచం ఎలా కనపడుతుంది? భోగ వస్తువుగా కనపడుతుంది. ఇది ప్రతిదీ అనుభవించాలి అనుభవించాలనేటువంటి లక్షణంతో తిరిగేవాడు జీవుడు, అసలు ఉన్నది పరమేశ్వరుడే అని ఎరుక కలిగేవాడు జ్ఞాని. కాబట్టి జ్ఞాని లక్షణాలు చాలా గొప్పవి. అందుకే ఆర్తభక్తులు వేరు, అర్ధార్థ భక్తులు వేరు, జ్ఞానభక్తులు వేరు, జిజ్ఞాస భక్తులు వేరు. నలుగురిని వేరువేరు కేటగిరీస్లో పెట్టేశాడు భగవంతుడు. ఆర్తభక్తుడేమో గజేంద్రుడు, అర్ధార్థ భక్తుడేమో ధ్రువుడు, జ్ఞానభక్తుడేమో మనకి ప్రహ్లాదుడు, జిజ్ఞాస భక్తుడేమో ఉద్ధవుడు. వీళ్ళ నలుగురిని కేటగిరీ చేసేసాడు ఆయన. ఈ పర్వాలేదురా, నువ్వు ఆర్తితోనైనా నన్ను పిలువు, గజేంద్రుడిలాగా ఉద్ధరిస్తారు. పోనీ ఏదో కావాలని కోరుకొని తండ్రి తొడనెక్కాలనే కోరికతో ధ్రువుడు ఆరాధించినట్టుగా అలాగైనా ఆరాధన చేయి. అర్ధభక్తుడు వాడు తొడనెక్కాలని వచ్చాడు తండ్రి తొడ. ఆఖరికి నారాయణమూర్తి దర్శనం కాగానే ఆయనలో ఒక మార్పు వచ్చింది, అయ్యా ఇప్పటిదాకా గాదు ముక్క కోసం వెతుకుతున్నాను కానీ రత్నమే నాకు దొరికింది, ఇక నాకు కాదక్కర్లేదు, రత్నాన్ని నువ్వు కావాలి అన్నాడు ధ్రువుడు. అంటే అర్ధార్థ భక్తుడు కూడా ఎలా ఉంటాడంటే, మొదటిలో వస్తువుని కోరతాడు, చివరిలో వాసుదేవుణ్ణి కోరతాడు. మొదట వాడు వస్తువు కోసమే వస్తాడు భగవంతుడి దగ్గరికి, నాకు ధనం కావాలి, మా అమ్మాయికి పెళ్లి కావాలి, ఇలాగ వస్తారు కొంతమంది. వారు ఎవరంటే అర్ధార్థ భక్తులు. అయితే అర్ధార్థ భక్తుల కోరికలు పరమాత్మ ఎందుకు తీరుస్తున్నాడంటే, వీడు అసలైన అర్థం ఎప్పటికైనా గుర్తించకపోతాడా? ఇప్పటిదాకా అర్థం అంటే ఏమనుకున్నాడంటే డబ్బు పదవులు ఇవి అనుకున్నాడు. ఇప్పుడు అర్థం అంటే ఏమిటి? జీవితానికి పారమార్థం. ఆ పారమార్థికత పరమాత్మే. కాబట్టి ఆయన్ని తెలుసుకునేంత వరకు వీడి కోరికలు అలా సాగుతూనే ఉంటాయి. కానీ మహాత్ములు హెచ్చరించారండి, అబ్బా ఇది ఎక్కడో చోట పులుస్తా పడాలి, ఎక్కడో చోట దీనికి నువ్వు ఇది విరమణ పెట్టాల్సిందే. అంతేగాని వాడెవడో సాంబార్ ఇడ్లీ హోటల్కు పోయి ఇడ్లీ మిగిలిందని సాంబార్ వేయించుకొని, సాంబార్ మిగిలిందని ఇడ్లీ వేయించుకొని, ఇడ్లీ మిగిలిందని మళ్ళీ సాంబార్ వేయించుకొని, ఇలా హోటల్లో సాంబార్ మొత్తం ఖాళీ చేయడానికి మొదలు పెడితే ఇక వాడికి కొట్టువాడు బోర్డు పెడతారు, వాడు ఫోటో వేసి వీడి కనుక వస్తే సాంబార్ ఇడ్లీ ఇవ్వకండి అని. అంతే కదండి, 10 రూపాయలు ఇచ్చి డక్కింది సాంబార్ తాగేవాడిని ఏం చేస్తారు? వాడి ఫోటో పెడతారు, ఫోటో పెట్టి వీడి కనుక వస్తే సాంబార్ పోయకండి, వీడు వస్తే సాంబార్ ఇడ్లీ ఇవ్వకండి. ఎందుకని? వీడు అది వదిలితే ఇది, ఇది వదిలితే ఇది మొదలెట్టేశాడు వీడు. కాబట్టి వీడికి తృప్తి లేదు. తృప్తి లేని వాడికి సాంబార్ ఇడ్లీ ఇవ్వబడదు. అలాగే ఇక్కడ కూడా జీవితంలో పరమార్థం గుర్తించని వాడికి మానవ శరీరం ఇవ్వబడదు. మరలా మరలా మానవ శరీరం ఇవ్వబడదు. ఎందుకని? వాడు పారమార్థికత గుర్తించట్లేదు కదా. పారమార్థికత గుర్తించగలిగేటువంటి మానవ జీవితాన్ని ఇచ్చినప్పటికీ కూడా ఆ అంతక్రిత జన్మల్లో ఏది కోరాడో అదే కోరుతున్నాడు. అందుకని పరమాత్మ ఏమంటాడు, ఒరే నువ్వు కోరే కోరికలకి ఆ జన్మలు సరిపోతారే నాయన, నీకు మానవ జన్మ దాకా అక్కర్లేదు, కాబట్టి నీకు మానవ జన్మ ఇవ్వబడదు, ఇంత క్రితం ఏ జన్మల్లో ఉన్నావో వాటిలోనే నువ్వు ఉండేదవుగాక, ఎందుకంటే నువ్వు కోరుకునేటువంటి దానికి అది సరిపోతుంది, ఇక్కడ దాకా నువ్వు రానక్కర్లేదు. మరి దేవుటి మానవ జీవితం యొక్క పరమార్థం హస్త్వం కోహం కుతాయాత, నేనెవరిని ఎందుకోసం వచ్చాను, ఎక్కడికి నేను ప్రయాణమై వెళ్ళాలి, ఎక్కడికి వెళితే నాకు చిత్తశాంతి లభిస్తుంది, ఈ విచారణ చేయగలగడానికి యోగ్యమైనటువంటి జన్మ మానవ జన్మ. అటువంటి విచారణ చేసినటువంటి మహానుభావులు, ధీశక్తియుతులైనటువంటి జ్ఞానులు. అటువంటి జ్ఞాని ఇక్కడ వసుదేవుడండి. జ్ఞాని అయిన వాడికి ఇష్టమైందంటూ ప్రత్యేకంగా ఏది ఉండదు. వాడు ప్రతిదీ కూడా పరమేశ్వర ప్రసాదం. ఇష్టాయిష్టాలు జ్ఞానికి ఉండవు. ఎందుకంటే ఒకవేళ ఇష్టం ఏర్పరచుకున్నాడంటే మళ్ళీ అది గుర్తుకు తెస్తుంది ఆ సమయానికి. అందువల్ల అది కూడా బంధకరం అవుతోంది కనుక ప్రత్యేకించి జ్ఞాని దేని మీద ఇష్టాన్ని, మనస్సుని పారవేసుకోడు. మనస్సుని ప్రపంచం మీద పారవేసుకోడు జ్ఞాని ఎప్పుడు. జ్ఞాని దృష్టి ఎప్పుడు ఎలా ఉంటుంది? ఆ మనస్సుని తాను విశ్వసించడు, మాధవుడి పాదాలనే విశ్వసిస్తాడు, ఈశ్వరుణ్ణే విశ్వసిస్తాడు. అందుకని అజ్ఞాని అయిన వాడికి అపకారం అంటూ ఏదీ ఉండదు. అజ్ఞానికి ఏమిటండి అపకారం? వాడి అజ్ఞానమే అపకారం. ప్రత్యేకించి అజ్ఞానికి అపకారం అంటూ ఏం లేదు, వాడి అజ్ఞానమే వాడికి అపకారం. ప్రత్యేకించి వాడిని నాశనం చేయడానికి ఇంకో వస్తువు ఏమి అక్కర్లేదు. మన పూర్వకాలం చెప్తారు కదా, పెళ్లి చూపులకు పోతే ఆ పెళ్లి కొడుకు గుణగణాలు చెప్తారు కదా, ఆ పెళ్లి కొడుకు వాళ్ళని గుణగణాలు అడిగాడు పెళ్లి కూతురు వాళ్ళు. అబ్బాయి మీ అబ్బాయి గుణగణాలు ఏమిటంటే వాళ్ళు అన్నారట, మా వాడికి 2 గుణాలు ఉన్నాయి, 1 వాడికి తెలియదు, 2 చెబితే వినడం, ఇది తప్ప మా వాడు అంతా మంచివాడే అన్నారట. ఇంతకంటే నాశనం కావడానికి ఏం కావాలి? ఒకటేమో వాడికి తెలియకపోవడం, 2 చెబితే వినకపోవడం, ఇది కదా పెద్ద అజ్ఞానం. కాబట్టి అజ్ఞానికి అపకారం ఏది? అజ్ఞానికి వేరే అపకారం ఏమీ లేదు, వాడి అజ్ఞానమే పెద్ద అపకారం. జ్ఞాని అయినటువంటి వాడికి ఇష్టం ఉండదు, దేని మీద వాడు కోరికను పెంచుకోడు. పరమేశ్వర భక్తుడైన వాడికి ఇతరులకు ఇవ్వరానిదంటూ ఏమీ ఉండదు. ఈశ్వరుడు భక్తుడైనటువంటి వాడికి ఇవ్వకూడదు ఏదైనా ఉంటుందా ప్రపంచంలో? అన్నీ ఇచ్చేసేదే. అర్జునుడు ఒకసారి కృష్ణుడితో అన్నాడు, బావా మా అన్నయ్య గారు చూసావా ఎంత గొప్ప అన్నదానం చేశాడో, 100,000 మందికి అన్నం పెడితే ఒకసారి గంట మోగేట్టుగా ఏర్పాటు చేస్తే నిర్విరామంగా గంట మోగుతూనే ఉంది బావా, అంటే 800,000 మంది భోజనం చేశారో, ఇప్పుడు విరామం లేదు. కాబట్టి మనం అభిషేకంలో గంట కొడుతూ ఉంటాం. పురుష సూక్తం అయిపోయిన తర్వాత ఎవరైనా అడగండి నేను 8 గంట కొట్టానని, బుర్రపోతుంది వాడికి. 8 కొట్టాడు, అతడికే లెక్క ఉండదు. 800,000 మంది భోజనం చేశారు. ఏది? ధర్మరాజు పెట్టినటువంటి అన్నదానంలో. దానికి అర్జునుడికి కించిత్ గర్వం కలిగింది, ఎందుకంటే ఇంత అన్నదానం చేసిన వారు ఎవరూ లేరు అని. ఇలాగ కృష్ణుడు ఒకసారి ఊ కొట్టాడు, అర్జునుడు మళ్ళీ 2వ సారి చెప్పడం మొదలెట్టాడు. ఎప్పుడైతే కృష్ణుడు ఇలా మాటి మాటికి చెప్తున్నాడో, ఇది మా బావకు వాసనగా వచ్చేట్టుగా ప్రమాదం ఉంది, వాసన మళ్ళీ ఇంకో జన్మ కారణమవుతుంది, ఇది తెంచకపోతే వీడికి మళ్ళీ ఇంకో జన్మ ఉంటుంది, ఈ వాసనతో మళ్ళీ ఎలా పుడతాడో ఏం పాడో, వీడికి సత్యం ఎరుగు పరుద్దామని అర్జునుడిని తీసుకొని స్వర్గానికి వెళ్ళాడు కృష్ణయ్య. మా రామకృష్ణానగిరి స్వామి వారు చెప్పేవారు ఈ కథ. అక్కడికి తీసుకెళ్ళి, ఏం బావా ఏదో ఇంతకుముందు చెప్పావే నాకు భూలోకంలో ఏదోసారి చెప్పు అన్నాడు. ఈ చెప్తున్నాడు, ఎన్ని మార్లు చెప్పను బావా, మా అన్నయ్య 100,000 మందికి అన్నం పెడితే ఒకసారి గంటమోగేట్టుగా ఏర్పాటు చేస్తే అది నిర్విరామంగా మోగుతూనే ఉంది, ఇప్పటికి 800,000 మంది భోంచేశారు, ఇంతవరకు లెక్క తేలలేదు. అక్కడికి బలిచక్రవర్తి వచ్చాడు. బలిచక్రవర్తి వచ్చి ఈ మాట విన్నాడు. వినగానే వెంటనే కృష్ణుడు బలిచక్రవర్తికి నమస్కారం చేశాడు. ఏమంటే కృష్ణుడు అందరి వాడు నమస్కారం చేస్తే మరి అర్జునుడు చేయకుండా ఉంటాడా? అర్జునుడు కూడా నమస్కారం చేశాడు. వెంటనే బలిచక్రవర్తి కూడా స్వామివారికి ప్రతి నమస్కారం చేశాడు. చేసిన తర్వాత అప్పుడు వెంటనే కృష్ణుడు అన్నాడు, ఏమండి బలిచక్రవర్తి గారు, మా బావగారు చూడండి వాళ్ళ అన్నయ్య గారు ఎంత అన్నదానం చేశారో అని ఇలా చెప్తూ ఉంటే బలిచక్రవర్తి అన్నాడు, అంతా బాగానే ఉంది కానీ అర్జున అన్నదానం ఎలా చేశారన్నాడు. ఎలా చేశారేమిటండి, వచ్చిన వాళ్ళందరికీ బంగారు పళ్ళాల్లో వడ్డించామండి, బంగారు పళ్ళాల్లో వడ్డించాం. బలిచక్రవర్తి అన్నాడు, తిన్న తర్వాత బంగారు పళ్ళాలు ఏం చేశారు అని అడిగాడు. వెంటనే అర్జునుడు అన్నాడు, ఏమండి బంగారు పళ్ళాలు ఆయన బయటపడేస్తారండి, బంగారు పళ్ళాలు ఎవరు బయటపడారు కదా, మళ్ళీ తుడుచుకొచ్చి మళ్ళీ మా ఇంట్లో పెట్టుకున్నామండి అని. బలిచక్రవర్తి అన్నాడు, ఎవడైనా ఎంగిలి ఇంట్లో పెట్టుకుంటాడా, నేను కూడా అన్నదానం చేశాను, బంగారు పళ్ళాలతో సహా ఇచ్చేశాను, నేను ఎప్పుడు ఇలా చెప్పుకోలేదు అన్నాడండి. ఇక అర్జునుడికి తలగొట్టేసినట్టయింది. వెంటనే మళ్ళీ భూలోకానికి వచ్చేసాడు. చూశావు బావా, మనమే గొప్పవాళ్ళం అనుకుంటే మనకంటే గొప్పవాళ్ళు 10 మంది ఉన్నారు బావా, ఇక నుంచి ఎప్పుడైనా సరే సొంతగా నిన్ను నువ్వు పొగుడుకోవడం మాని, కాబట్టి ఇది గుర్తించు అని బోధ చేశాడండి. అందుకని జ్ఞాని, జ్ఞాని ఎలా ఉంటాడు, బలిచక్రవర్తిలాగా తనని తాను సమర్పించుకున్నా కానీ అక్కడ వినయమే మరలా. నేను భగవంతుడికి ఇంత ఇచ్చాననే మాట ఎప్పుడూ రాలేదండి బలిచక్రవర్తి దగ్గర. బలిచక్రవర్తి ఎంత ఇచ్చి తలదించుకున్నాడే కానీ తల ఎగరేయలేదు. ఎక్కడ మన వండి 1,00,000 రూపాయలు ఇస్తే తల ఎగరేస్తాం, 2 లక్షలు ఇస్తే ఇంకాస్త ఎగరేస్తాం, 3 లక్షలు ఇస్తే ఇంకా ఎగురుతాం కదా. కాబట్టి 100,000 పెరిగే కొద్దీ ఎగరడం ఎక్కువ ఉంటుంది. అక్కడ చూడండి, ఇంత ఇచ్చి మొత్తం భూమి ఇచ్చాడా, ఆకాశం ఇచ్చాడా, ఇంత ఇచ్చి నేను ఇచ్చాను కదా అనలేదండి, తలంచాడు. అయ్యో ఎంత వినయం అండి బలిచక్రవర్తికి, అంత ఇచ్చి కూడా తల ఎందుకు ఉంచాడు అంటే, ఏమండి కింద పడ్డటువంటి పెన్ను యజమానికిచ్చి నేను నా పెన్నునిచ్చాననే వాడిది ఎంత అహంకారమో, భగవంతుడి సొమ్ము భగవంతుడికిచ్చి కూడా నేను ఇచ్చాననే వాడు కూడా అలాంటి వాడి. ఇదే కదా రహస్యం. రహస్యం గుర్తించాడు గనక తల వంచాడు బలిచక్రవర్తి. అలాగే జ్ఞాని అయినటువంటి వాడి లక్షణం అలా ఉంటుందయ్యా, ఇది ఇవ్వాలి ఇది ఇవ్వకూడదని జ్ఞానికి ఉండదు, అలా ఇచ్చేస్తాడంతే. ఈ విధంగా సత్యం తప్పకుండా కొడుకుని తీసుకొచ్చి అప్పగించినటువంటి వసుదేవుడి యొక్క మాటకి కంసుడు కూడా ఆశ్చర్యపోయాడు. అందుకని జ్ఞాని హృదయం అజ్ఞానికి ఎప్పటికీ అర్థం కాదండి. ఈయన జ్ఞా ఇక్కడ వసుదేవుడి యొక్క హృదయం కంసుడికి ఎన్ని జన్మలెత్తితే అర్థమవుతోంది. కంసుడు అంటాడు, బావా కొడుకును నీవు మరల గుణిపొమ్ము వసుదేవ, వెరుపు లేదు నాకు వీని వలన, నల్గవీనికి భవదష్టమ పుత్రుండు మృత్యువట వదింతు మీద అతని. బావా నాకు వీడి వల్ల భయం లేదు, తీసుకెళ్ళు, నీ పిల్లాడు 8వ వాడట కదా నాకు మృత్యువని అశరీర వాడు చెప్పింది, వాడు పుట్టిన వెంటనే వధిస్తాను, వీడిని తీసుకెళ్ళు. తీసుకెళ్ళమని కంసుడు అనగానే వసుదేవుడు మాత్రం ఆశపడలేదండి. ఏమో దుష్టుడి మనస్సు ఎప్పుడెప్పుడు ఎలా మారుతుందో తెలియదు. ఏం బావా పిల్లాడిని తీసుకెళ్ళావు కదా, తీసురా చంపేస్తాను అని అనొచ్చు. అంటే ఎప్పుడు వీడి మనస్సు ఎలా మారుతుందో అనే భయంతోనే ఆలోచనతోనే వసుదేవుడు ఆ పిల్లాడి పట్టుకెళ్ళిపోయాడు. కంసుడు ఇలా అనగానే కొడుకును తీసుకెళ్ళిపోయిన తర్వాత ఒకనాడు నారదుడు వచ్చాడు. ఎక్కడికి, కంసుడి దగ్గరికి వచ్చాడు. ఒకనాడు నారదుండొయ్యన కంసుని ఇంటికి చనుదెంచి ఏకతమున మంద లోపలనున్న నందాదులను వారి భార్యలు పుత్రులు బాంధవులను దేవకీ మొదలగు తెరవులు వసుదేవుడాదిగాగల సర్వ యాదవులను సురలు గాని నిజమగు నరులు కారని చెప్పి, కంసుడా నీవు రక్కసుడవనియు దేవమయుడి చక్రి దేవకీదేవికి పుత్రుడై జనించి భూతలంబు చెరుప బుట్టునట్టి చెనటి దైత్యునెల్ల చంపుననుచు చెప్పి చనియ దివికి.
ఓ రోజున నారదుడు వచ్చాడు కంసుడి దగ్గరికి. ఇక్కడ చూడండి, కంసుడు వచ్చి ఈ మాట చెప్పకపోతే బాగుండు కదా అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. మనకి భారతంలో కానీ భాగవతంలో కానీ నారదుడు యొక్క చర్యలు అంత తేలిక అర్థం కావండి. నారదుడు అనగానే మన సినిమాల వాళ్ళు, మన హరికథల వాళ్ళు ఎలా చేసేసారంటే, ఇప్పటికి కూడా కాపురాలలో ఇక్కడి మాటలు అక్కడ చెప్పే వాళ్ళకి నారదుడిని పేరు పెట్టేశారు. అంటే తగవులు తంతులు పెట్టే వారికి పెట్టే పేరు. వాస్తవానికి భాగవతంలో నారదుడు అంటే నారం దదాతి ఇతి నారద. నారదుడు అంటే సామాన్యుడు కాదు ఆయన. ఆయన ప్రహ్లాదుడికి గురువు, ధ్రువుడికి గురువు అండి నారదుడు. విశేషించి వాల్మీకి గురువు, వ్యాసుడికి భాగవతం ఉపదేశం చేసినటువంటి వాడు నారదుడు. అంటే నారదుడు అంటే గురుస్థానం. ఇక్కడ గురువు చేసే ఏ కార్యమైనా అది మనకు అంత తేలిగ్గా మన బుద్ధికి మన బుర్రకి అర్థం కాదు. ఎందుకంటే ఆయన చేసేటువంటి పని వెనకాతల గొప్ప రహస్యం ఉంటుంది. దాన్ని మనం మందబుద్ధితో ఆలోచిస్తే గురువు యొక్క రహస్యం మనకు వంట పట్టదు. ఎప్పుడు తెలుస్తోంది? కాలములో కొత్తగా మనకు జరిగిపోయిన తర్వాత ఆ రోజున నా గురుదేవులు ఈ మాట చెప్పారు, అప్పుడు నేను ఎందుకని సంశయిస్తూనే పనిచేశాను, కానీ ఇప్పుడు ఆ చెప్పినటువంటి మాటకు అర్థం ఇప్పుడు తెలిసింది అనుకుంటాం. అంతా అయిపోయిన తర్వాత తెలిసే ప్రయోజనం? కాబట్టి గురువాక్యానికి ఆలోచించకూడదు వెనకాతల. ఇక్కడ నారదుడు ఎందుకు వచ్చి చెప్పాడు? కంసుడిది నిజమైనటువంటి జ్ఞానమా లేక ఈ కాలంలో కనుమరుగైపోయేటువంటి జ్ఞానమా? లోకంలో కాలంలో కనుమరుగైపోయేటువంటి జ్ఞానం ఎలా ఉంటుందంటే, విన్నంత వరకే, ఇంత ముందర మనం చెప్పుకున్నట్టుగా శ్మశాన వైరాగ్యంలాగా చనిపోయిన వారి వెనకాతలు వెళ్ళేటప్పుడు రేపు రొద్దున మనం కూడా ఇలా వెళ్ళిపోతాం కదా, రేపు మనల్ని కూడా ఇలా నలుగురు మోసుకెడతారు కదా, ఓ నాడికి ఇలాంటి క్రియ జరుగుతుంది కదా, ఎవరికైనా ప్రయాణం ఇదే కదా అని కాస్త స్పృహ కలిగి ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ యథాలాపంగానే ఆలోచిస్తాడు. అలాగే పురాణం విన్న తరువాత విన్నంత వరకు నేను కూడా శుకుళ్లాగే అవుతే బాగుంటుంది కదా, పరీక్షణ్ మహారాజులాగా అయితే బాగుంటుంది కదా అని ఇలా ఆలోచిస్తాడు. మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ యథాప్రకారం పాత ఆలోచనలు వెళ్ళిపోతాయి. అలాగే ప్రసూతి వైరాగ్యం, పిల్లల్ని కనేటప్పుడు స్త్రీమాతకి భరించలేనటువంటి దుఃఖం కలుగుతోంది. ఆవిడ అనుకుంటుంది, ఇంకోసారి ఈ వేదన నాకు కలక్కండా ఉండుగాక, ఇక మళ్ళీ ప్రసవ వేదన నాకు కలక్కండా ఉండుగాక, ఈ పిల్లాడో పిల్లో బయటపడితే ఇక తరువాత మరలా సంతానం కలిగేటువంటి ఆలోచన నాకు లేకుండా ఉండుగాక అని అనుకుంటారట. కానీ వెంటనే పిల్లాడో పుట్టిన తర్వాత ఉంటే వెంటనే వస్తారు కదా, అక్కడున్న అమ్మలక్కలు వస్తారు. ఆ అమ్మలక్కలు రాగానే వాళ్ళు అనేస్తారు, ఏమమ్మా అమ్మాయి పుట్టింది మరి అబ్బాయిని ఇప్పుడు ఇస్తావు అని వాళ్ళు అడిగితే ఈవిడ సిగ్గు మొక్కలైపోయి నాదే ఉండండి మీ మరిది గారికి రయ్యద్దాయా అంటున్నాడు. ఏమైపోతుంది వైరాగ్యం? ప్రసూతి వైరాగ్యం ఏమైపోతుంది అంటే ఈ వైరాగ్యాలు తాత్కాలికమైన వైరాగ్యాలు. ఇక్కడ కంసుడిని ఇప్పుడు మనం మంచివాడిగా అనుకుంటున్నాం. ఎందుకని? ఒరే నాయన, నేను 8వ పిల్లాడు కదా, నాకు మృత్యువు, నీ పిల్లాన్ని తీసుకెళ్ళు అని చెప్పగానే కంసుడు ఎంత మంచివాడో కదా అని మనకు ఒక అభిప్రాయం పెడుతోంది. ఎంత మంచివాడు? మనకు పరీక్ష లేకపోతే ఉత్తీర్ణుడవుతాడో లేదో మనకు తెలియదండి. ఇప్పుడు మన పిల్లాడేనండి బాగా చదువుతాడు, కానీ మన పిల్లాడు బాగా చదువుతాడని కళాశాలలో చెప్పినంత మాత్రాన పై తరగతులకు సిఫారసు చేస్తారా? చెయ్యరు. అక్కడ ఉండేటువంటి వారు వాడికి పరీక్ష పెడతారు. ఆ పరీక్షలో ఉత్తీర్ణుడైతేనే వాడు పై ఉండేటువంటి తరగతులకి వాడు బదిలీ చేయబడతాడు. అలాగే ఇక్కడ కూడా నాకు జ్ఞానం కలిగిందనుకోగానే మనం ఉత్తీర్ణులమైపోలే. ఎంతవరకు జ్ఞానం కలగడంలో ఎటువంటి లక్షణం, ఎంతవరకు మనం దానిలో నిలబడగలిగాం? ఇప్పుడు కంసుడికి కూడా అలాంటి పరీక్ష పెట్టాడు నారదుల వారు. ఒరే నాయన, ఇక్కడ ఉన్నటువంటి మీ వాళ్ళందరూ కూడా రాక్షస జాతిలో ఉన్నవాళ్ళు, వసుదేవుడు అక్కడ గోకులంలో ఉన్న వాళ్ళందరూ దేవతాంశతో వచ్చినవారు, నువ్వు కాలనేమి అని పేరు కలిగినటువంటి రాక్షసుడివిరా, కాబట్టి ఇప్పుడు నీవు మృత్యువుకు దగ్గర కావడానికి నీ దారిని నీవే సుగమం చేసుకుంటున్నావు. వసుదేవుడికి పుట్టిన పిల్లలందరూ దేవతాంశలో పుట్టిన వాళ్లే, వీళ్ళందరి బలం కలిసి రేపటి రోజున నీకు మృత్యు అవుతుంది అని చెప్పగానే వెంటనే నారదుడి మాటలు విన్నాడు. ఈ ఆరుగురు బిడ్డలు అప్పటికి పుట్టున్నారు వసుదేవుడికి. ఈ ఆరుగురు బిడ్డల్ని కత్తికి కరావళానికి బలిచ్చేశాడు. వెంటనే తన మందిరానికి తాను వెళ్ళిపోయాడు. ఇలా జరిగిన తర్వాత కంసుడు రాక్షసులందరినీ పిలిచాడు.
ఒరే ఇప్పుడు మనకు పెద్ద ఉపద్రవం వచ్చి పడింది, నారదుడు చాలా మంచి చేశాడు, ఆరుగురు బిడ్డల్ని నేను వధించాను, ఇప్పుడు ఈ వసుదేవుణ్ణి దేవకిని నమ్మడానికి వీల్లేదు, ఇంతకు ముందులాగా వసుదేవుడు నాకు బిడ్డలు తెచ్చిస్తాడనే నమ్మకం కూడా లేదు, ఎందుకంటే కళ్ళ ముందే ఆరుగురు బిడ్డలు చంపాను కనుక వసుదేవుడిలో భయం ఉంటుంది, అందువల్ల నా కారాగారంలోనే ఒక గృహాన్ని ఏర్పరిచి వీళ్ళిద్దరిని బంధించి ఈ చెరసాలలోనే అట్టి పెడుతున్నాను, మీరందరూ కంటి మీద కునుకు వేయకుండా రెప్ప వేయకుండా కాపలా కాయండి, ఎప్పుడు ఈవిడలో మార్పు కలిగి ఓ పిండం ఏర్పడి ఈవిడ గర్భస్థ దశ నుంచి దాటి పిల్లవాడికి జన్మనిచ్చేటువంటి ఆ స్థితి వస్తుందో పుట్టగానే పిల్లవాడు పుట్టాడా పిల్ల పుట్టిందా అని వదిలేయండి, ఎవరు పుట్టినా నాకు వెంటనే తెలియపరచండి అని ఈ రాక్షసులైనటువంటి వాళ్ళందరికీ ఒక సమూహాన్ని ఏర్పాటు చేశాడు, వాళ్ళందరినీ కూడగట్టుకున్నాడు. బాణుడు, భౌముడు, మాగధుడు, మహాశనుడు, కేశి, దేనుకుడు, బకుడు, ప్రలంబుడు, తృణావర్తుడు, చాణూరుడు, ముష్టీకుడు, అరిష్టుడు, ద్విధుడు, పోతన మొదలైనటువంటి ఈ సైన్యం మొత్తాన్ని తన వాళ్ళగా చేసుకున్నాడు. ఇక్కడ బాగా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, కంసుడిలో ఒక చిన్న అవకాశం కలిగిందండి, అతడికి అవకాశం ఉందో లేదో తెలియదు కానీ ఒక మంచి బీజం అతడిలో ఏది నాటుకుంది. ఏదా బీజం? వసుదేవుడు చెప్పినటువంటి సత్యబీజం. ఈ బీజానికి చాలా చక్కగా వృద్ధి పొందించుకునేలాగా గనక ప్రయత్నం చేస్తే ఒక పెద్దదైనటువంటి గొప్ప వృక్షం అందులో నుంచి ఉద్భవించి ఉండేది. కానీ ఇతడు ఎవరితో సావాసం ఏర్పరచుకున్నాడండి? తరువాత ఇంతమంది రాక్షసుల్ని మళ్ళా పిలిపించుకున్నాడు. అంటే మనకు భాగవతం ఏ రహస్యాన్ని చెప్తుందంటే, నీవు పురాణాలు వినడం ఒక ఎత్తు, నిన్ను నీవు మార్చుకోవడం ఒక ఎత్తు. ఎన్ని పురాణాలు విన్నా, ఎన్ని కథలు విన్నా మార్పు మనలో రాకపోతే మళ్ళా ఈ సైన్యాన్ని కంసుడు ఎలాగైతే ఇప్పుడు చెప్పిన రాక్షసులందరినీ చేర్చుకొని వాడు సమావేశాన్ని ఏర్పాటు చేశాడో, మనం కూడా ఈ పురాణాలు ఇటువంటివి విన్నప్పటికీ కూడా మళ్ళీ కామక్రోధాదుల గుణాలన్నింటినీ పిలుచుకొని వాడితో కనుక మీటింగ్ ఏర్పాటు చేసుకొని వాడితో మనకు సాంగత్యం కనుక ఏర్పాటు చేసుకుంటే మనం కూడా కంసులమవుతామే కానీ వసుదేవులు ఎప్పటికీ కాదు. కనీసం శుభయోగీంద్రుడు చెప్పినటువంటి మాట పరీక్షణ్ మహారాజులాగా శ్రవణ భక్తికైనా మనం అర్హత సంపాదించుకోవాలి అంటే ఇటువంటి దుష్ట సమూహాన్ని కలలో కూడా చేరనివ్వకూడదు. అందుకనే భాగవతం ఏం చెప్పారంటే, ఎవరైతే ఇటువంటి లక్షణాలు కలిగి ఉంటారో వారి చేరిన వారి తొలుత గట్టి తెండు దూతలారా, పరమ భాగవతుల పాదధూళి సమస్త తీర్థసారమనుచు తెలియలే. ఎవరు నిలుసు రావాలంటే యముడి సన్నిధానానికి అంటే, ఎవరైతే భగవంతుణ్ణి విడచి దుష్టమైనటువంటి మార్గాల పట్టి తిరుగుతున్నారో వారితో సహవాసం చేసిన వారిని కూడా నా సన్నిధానానికి తీసుకురండి అని యముడు కింకరోత్కరముల కానబెట్టునట అంటారు. అంటే ఇటువంటి వాళ్ళందరికీ యమసదనమే గతి. కాబట్టి మనకు వచ్చినటువంటి అవకాశాన్ని ఒక సత్సంగం దొరికిందంటే అది మనం డబ్బుతో పెట్టి కొనుక్కుంటేనో లేకపోతే మన ఐశ్వర్యంతోనో మనకున్న పదవితోనే లభ్యమయ్యేది కాదు. మరి రామకృష్ణాన స్వామి వారు చెప్పేవారు, ఇదే పరీక్షణ్ మహారాజు గారితో అయ్యా నేను భాగవతం చెప్తానని శుకయోగీంద్రుడు గనక ఇతర రోజుల్లో గనక వచ్చి ఉన్నట్టయితే నాకు సమయం లేదు స్వామి రేపు రండి అనేవాడు. ఎందుకని రోజు వ్యాపకాలండి, పరీక్షణ్ మహారాజు గారి కంటే ఎక్కువ పనులున్నాయి మనకి. ఒకసారి ఆలోచించండి, పనులున్నాయని మనం భగవద్ విషయాన్ని తోసిపుచ్చేస్తున్నాం కదా, నాకు కుదరలేదండి, నాకు తీరిక లేదండి అంటున్నాం కదా. ఓసారి ఆలోచించండి, పరీక్షణ్ మహారాజు గారి కంటే ఎక్కువ పనులు ఉన్నాయా? లేదే. మరి ఆయన వదిలేసి ఎలా కూర్చున్నాడు అంటే, ఇప్పుడు పట్టుకున్నది తనని ఉద్ధరించదని తెలుసుకున్నాడు గనక ఇప్పుడు శుభయోగీంద్రుల వారి దగ్గరే చక్కగా ఆయన కూర్చోగలిగాడు. భాగవతంలో ఇంకొక రహస్యం ఉందండి, ఎంతోమంది మహాత్ములు వచ్చి భాగవత శ్రవణం చేస్తున్నటువంటి పరీక్షణ్ మహారాజు దగ్గర నిలబడితే పరీక్షణ్ మహారాజు అందరికీ నమస్కారం చేసి, నేను ఒక గొప్ప తప్పు చేశాను, క్షమికుడి మెడలో పామును వేసొచ్చాను, మీరందరూ నన్ను ఉద్ధరించడానికి వచ్చారు, మీ దర్శనం నాకు భాగ్యాన్ని కలిగింపజేసి ఊర్ధ్వలోకాలకు తీసుకెళ్తుందంటే వాళ్ళందరూ అన్నారు, అయ్యా మేము నీకు మోక్షం ఇవ్వడానికి రాలేదు, నువ్వు మోక్షలోకాలకు ఎలా పోతున్నావో చూద్దామని వచ్చామన్నారు. వెంటనే అక్కడ వాళ్ళు ఇంకో మాట కూడా చెప్పారు, పరీక్షణ్ మహారాజా అదిగో చూడు ఎవరొచ్చారో భాగవత శ్రవణం చేయడానికి అని ఇలా చూపించగానే అక్కడ ఎవరున్నారండి? యమధర్మరాజు ఉన్నాడండి. ఏమండి, ఎవరి డ్యూటీకైనా ఆబ్సెంట్ ఉంటుందేమో కానీ ఆయన డ్యూటీకి ఆబ్సెంట్ ఉండదు. ఆయనకి సెకండ్ సాటర్డేలు ఉండవు, ఆయనకి సండే మండేలు ఉండవు, ఆయనకి గ్రహణాలు అమావాస్యలు ఉండవు. ఆఖరికి దేవుడు దేవాలయాలకైనా గ్రహణాలు వస్తే తలుపులేస్తారేమో, పౌలింపు సేవ పెట్టి దేవుడికైనా గొళ్ళు పెట్టేస్తారేమో, యమధర్మరాజు డ్యూటీకి తాళాలు ఉండవండి. ఆయన ఎప్పుడు నిరంతరం ఆయన డ్యూటీ ఆయనే చేస్తూనే ఉండాలి. రావు కాలాలు యమగండాలు ఏమి ఉండవు ఆయనకి. ఆయన పని పూర్తి కాకపోతే ప్రపంచం స్తంభించిపోతుంది. అటువంటి మహానుభావుడు భాగవతం వినడానికి వచ్చాడు ఆయన, అది విచిత్రం. ఆయన చూపించారు. అప్పుడు వెంటనే పరీక్షణ మహారాజు అన్నాడు, అయ్యా ఏమిటి ఇలా దయచేశారు, మీరు ఇలా వస్తే మీ పోర్ట్ఫోలియో చాలా కఠినం కదా, మీకు సెలవు దొరకవు కదా, మీరు ఎలా వచ్చారని అడిగితే, అప్పుడు పరీక్షణ మహారాజు గారితో అన్నాడంటే యమధర్మరాజు, అయ్యా ఇప్పటికీ లోకంలో వాడు చేసిన కర్మలకు వాడు చచ్చినా కానీ నా మీద పడి ఏడు చచ్చేవాడు బోల్డు అంటున్నాడు. ఏమండి అసలు చావు అనేది ఎందుకు వస్తుందండి, వాడు చేసిన కర్మకు వస్తుంది, ఎముడిది ఏమైనా ఉందా చెప్పండి. ఆయన ఏమైనా కక్ష కట్టి ఎవరైనా తీసుకెళ్లాలని వస్తాడా, మనం చేసిన కర్మల ప్రకారం ఆయన మనల్ని తీసుకెళ్తున్నాడు. కానీ మనం ఏం చేస్తాం, మనం చేసిన కర్మకి ఆయన మీద నెప వేసేస్తాం. యమధర్మరాజు దుర్మార్గుడు, యముడు కరుణ లేనివాడు, యమ శకరుణ నాస్తి అని ఆయనకు పేరు పెట్టాం. కానీ ఆయన సమవర్తి, ఎవరి కర్మఫలాలు వారికి ఇచ్చేవారు, వెళ్ళవలసిన సమయం వస్తేనే తీసుకెళ్తాడు. నీ పేరుతో ఇంకొకరిని తీసుకెళ్లడం అనేది ఉండదు. 10 మంది పేర్లు కలిగిన వాడున్నా వాడెవడు పట్టుకోవాలో వాడనే పట్టుకుంటాడు వాడు. అటువంటి గొప్పవాడండి యమధర్మరాజు. ఆయన మీద కూడా నెపవేసి మనం మాట్లాడతాం. ఆయన అన్నాడు, ఏమయ్యా నన్ను ఇంతమంది ఆడిపోసుకుంటూ ఉన్నారు, నన్ను చూసి భయపడే వాళ్ళే ఉన్నారే కానీ మృత్యు ఆసన్నమవుతుందంటే భగవంతుణ్ణి పట్టుకున్న వాడొకడు ఉన్నాడు ఈ ప్రపంచంలో, అతడు పరీక్షణ మహారాజు. ఆయన భగవంతుని దర్శనం చేయడానికి ఉద్యుక్తుడై మృత్యువుని సైతం చిరునవ్వుతో స్వీకరించగలిగేటువంటి వాడు. ఆ మృత్యువుని మాధవ స్వరూపంగా దర్శించగలిగిన వాడు అప్పుడు లభించాడు. ప్రతివాడు మృత్యువుని తిట్టేవాడే. ఇప్పుడు మృత్యువుని కౌగిలించుకొని మా రామకృష్ణానంద స్వామి వారు చెప్పేవారు, మృత్యు వచ్చినప్పుడు ఎలా ఉండాలంటే, ఓ స్నేహితుడు కనుక వస్తే అబ్బాయి ఊరికి వెడదాం వస్తావా అంటే, ఉండరా మా ఆవిడ వేడివేడిగా కాఫీ పెడుతోంది తాగి వెడదాం అని ఎలా అంటాడో, అలాగే మృత్యు వచ్చినప్పుడు కూడా, రారా నాయన కాసేపు కూర్చో, ఇంతకాలం అవస్థలు పడ్డాను, విముక్తి కలిగించడానికి వచ్చావా నాయన, మహాదేవ వస్తున్నాను నీతో పాటు తొందరగా అని ప్రయాణానికి సిద్ధమైన వాడు ఎంత ఉత్సాహంగా ఉంటాడో మృత్యువు కూడా అంత ఉత్సాహంగా ఉండాలని చెప్పారండి. అది కేవలం భాగవత శ్రవణం వల్ల సాధ్యం. శ్రవణం అనేటువంటిది మృత్యు భయాన్ని తొలగిస్తోంది. ఇక్కడ మృత్యు అంటే అమంగళం కాదండి, మంగళం. ఎందుకంటే మృత్యువు కూడా భగవంతుని స్వరూపమే. భగవద్గీతలో స్వామి చెప్తాడు, మృత్యువు కూడా నేనే, నేను లేకపోతే లోకమంతా గుట్టలు శవాల గుట్టలుగా మారిపోతుంది. కాబట్టి మృత్యువు లేకపోతే కుదరదండి. ఇంతమంది వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగా ఉండిపోతే ఇక వచ్చేవాడు ఎక్కడుంటాడు. అదేదో సినిమాలో పాట పాడినట్టుగా వీడికి పేరేది వచ్చేవాడికి చోటేది అన్నట్టుగా వచ్చిన వాడల్లో ఇక్కడ తిష్ట వేసి కూర్చుంటే వచ్చేవాడికి భూమి సరిపోదు. పైగా భూమి ఒక వంతు ఉంది, సముద్రం అంతా 3 వంతులు ఉంది. ఈ భూమి మీద ఎంతమంది నిలబడతారు చెప్పండి, అది కూడా ఒక వరమే. కాబట్టి అటువంటి మృత్యువుని మంగళమయంగా చేసుకోగలిగేది భాగవతం. మృత్యువుని చూసి భయపడ్డవాడెవడు, కంసుడు. ఏం చేశాడు కంసుడు, వీళ్ళందరితో సమావేశం ఏర్పరిచి, ఇదిగో వీళ్ళందరూ నాకు శత్రువులుగా తయారైపోయారు, ఎవరిని నమ్మడానికి వీల్లేదు. మా నాన్న కూడా నాకు ఎదురు తిరిగాడు, ఉగ్రసేనుడు. వాణ్ణి కూడా చెరసాల్లో పెట్టేశాడు. ఉగ్రసేనుడిని కూడా తీసుకెళ్లి కంసుడు చెరసాల్లో పెట్టేశాడు. ఇప్పుడు తండ్రిని కూడా బంధించాడు, చెల్లెల్ని బంధించాడు, బావని బంధించాడు. నేను ఎవరిని నమ్మడం లేదు, మిమ్మల్ని నమ్ముతున్నాను. ఇదిగో చాలామంది యాదవుల్ని కూడా ఓడించారు. ఓడిపోయిన వాళ్ళందరూ ముఖాలు తలలు వంచేసుకొని వాళ్ళు ఎక్కడెక్కడో తలదాచుకుంటున్నారు. చూడు, ఇప్పటికే 6 సంహరించేశారు. ఇక పుట్టేవాడి పట్ల జాగ్రత్త వహించాలి, ఇది ప్రతి క్షణము కూడా మనకి పరీక్షా సమయమే అని అక్కడ వాళ్ళందరితో చెప్పి కంసుడు నిష్క్రమించాడు. తరువాత 7వ వాడిగా ఆదిశేషుడు యొక్క అంశ వసుదేవుడిలో ప్రవేశించింది. ఆ సమయంలో విశ్వరూపుడైనటువంటి నారాయణుడు తనను నమ్మినటువంటి యాదవులకి కంసుడి వల్ల భయం కలుగుతోందని భావన చేసి యోగమాయను పిలిచాడు. దైవీక్షేష గుణమయి మమ మాయా దురత్యయ మామేవ ఏ ప్రపద్యంతే మాయామేతాం తరంతితే. ఇప్పుడు మాయ యథార్థ రూపంతో కనబడబోతోంది. ఆవిడ పిలిచి చెప్పాడు, భద్ర భద్ర అంటే క్షేమాన్ని కలిగించేదానా అని అర్థం అండి. వాస్తవానికి మాయని మనం దూషించనక్కర్లేదు. మాయ భగవంతుడు యొక్క నీడ, భగవంతుడు యొక్క స్వరూపం. ఆ మాయకు ఒక నమస్కారం చేస్తే నువ్వు తల వంచితే పరమాత్మ యొక్క అనుగ్రహంలో ఉండే రహస్యం ఏమిటో తెలుస్తోంది. మాయను మనం దూషించక్కర్లేదు, తిట్టుకోనక్కర్లేదు. అది ఎంత గొప్పదంటే మాయ అంగీకరించాడు కాబట్టి భగవద్ రూపం కూడా మనకు కనబడుతోంది. భాగవతంలో మనకు ఒక మాట ఉంటుందని, ఏది మాయాంగీకృత దేహుడై మాధవుడు మనుజుడై నాడని. కృష్ణ భగవానుడు ఎదురుగా కనబడితే అంపశయ్య మీద ఉన్న భీష్ముడు చెప్పినటువంటి పద్యం అండి, పోతనామాచ్యుల వారు భాగవతంలో ప్రథమ స్కందంలో చెప్పాడు. ఎదురుగా ఉన్న కృష్ణ భగవానుడికి నమస్కరించి వెంటనే భీష్ముడు అన్నాడు, మాయ ఎంత మంచిదో కదా అన్నాడు. ఇప్పుడు మనం మాయను తిట్టుకుంటున్నాం కదా, భీష్ముడు ఏమంటున్నాడు, మాయ చాలా మంచిది అన్నాడు. ఎందుకని మంచిది, మాయ అంగీకరించాడు కాబట్టే మాధవుడు దేహంతో కనబడుతున్నాడు, లేకపోతే వాడికి దేహం ఎక్కడిది అన్నాడు. మా ఏది మాయాంగీకృత దేహుడై మాధవుడు మనుజుడైనాడని. ఇప్పుడు వాస్తవానికి ఆయనకి పెరుగుడము తరగడము, మనకు ఆరు వికారాలు ఉన్నాయి కదా, అస్థి జాయతే వర్ధతే ప్రణమతే క్షయతే వినశ్యతే. ఆరు వికారాలు మనకున్నాయి, తల్లి గర్భంలో ఉంటున్నాం, జాయతే పుడుతున్నాం, వర్ధతే పెరుగుతున్నాం, పరిణమితే పరిణామం చెందుతున్నాం, దాదాపుగా క్షీయతే తగ్గిపోతున్నాం, వినశ్యతే కనబడకుండా కనుమరుగైపోతున్నాం. ఇవన్నీ వికారాలు ఉన్నాయా లేవో ఆరు వికారాలు. ఈ ఆరు వికారాలు పరమాత్మకుంటాయా? వికారాలు ఏమీ లేవు ఆయనకి, కానీ వికారం కలిగిన వాడిగా కనబడడానికి కారణం ఆయన మాయను అంగీకరించి దేహాన్ని ధరించి మన కోసం వచ్చాడు గనక. అందుకని మాయాంగీకృత దేహుడై మాధవుడు మనుజుడైనాడని. ఇప్పుడు ఈ రూపం నా కళ్ళెదురుగా కనబడడానికి కారణం ఏమిటంటే మాయను అంగీకరించాడు గనక రూపం కనబడుతోంది. ఆ మాయాదేవికి ఒక నమస్కారం. వేదాల కందనివాడు, చూపులకి గోచరం కానివాడు, వాక్కు ద్వారా స్తుతింపబడడానికి నిర్ణయింపబడడం సత్యము కానివాడు, ఈ చెవుల ద్వారా వినపడడానికి కూడా ఏది శబ్దము కూడా అతీతం. పరమాత్మ శబ్దాన్ని నువ్వు వినగలవా? ఇప్పుడు మనకి చిన్నప్పుడు సైన్స్లో చెప్తారండి, కుక్కలు ఎందుకు రాత్రిపూట అరుస్తాయి? మన వాళ్ళు చాలా రకాల కారణాలు చెప్పొచ్చు. సైన్స్ ఏం చెప్తుంది, 20 హెర్ట్జ్ కంటే శబ్దాలు మానవ యొక్క చెవులు వినలేవు, ఆ శబ్దాలు కుక్కలకు వినబడతాయి కనుక అవి అరుస్తూ ఉంటాయి. అంటే మన చెవులకు పరిమితి ఉంది, ఆ పరిమితికి మించిన శబ్దాలు మన చెవులు వినలేవు. మరి పరమాత్మ శబ్దాన్ని వినాలంటే ఆయన శబ్దాన్ని వినగలగాలి అంటే చాలా కష్టం. ఆయన అంగీకరిస్తేనే ఆయన శబ్దాన్ని మనం వినగలుగుతాం. అందుకని ఇటువంటి శబ్దానికి పలకరిస్తే అందనటువంటి వాడు, ఈ చెవులకు అందరానటువంటి శబ్దం కలిగినటువంటి వాడు, చూపులకు అందరానటువంటి రూపం కలిగినటువంటి వాడు, సుదూర్దర్శమిదం రూపం దృష్టవానసియన్మ. మనకు విశ్వరూప సందర్శన యోగంలో చెప్పలేదా, ఇది సుదూర్దర్శము దుర్దర్శము అంటే చూడడానికి సఖ్యము కానటువంటిది, ఇది నేను నీకు చూపిస్తున్నాను అంటాడు అర్జునుడితో. దేనికి చూపిస్తున్నాను అంటే నువ్వు నాకు ప్రియుడివి, సఖుడవి, ఇష్టుడవి, నేను నీకు చూపించాలనే సంకల్పం నాలో బయలుదేరింది కనుక నువ్వు చూడగలుగుతున్నావు అన్నాడు. ఆయన్ని చూడగలగాలన్నా ఆయన సంకల్పం పనిచేస్తేనే నువ్వు ఆయన చూడగలుగుతావు. నీ చర్మచక్షువులతో నీ సంకల్పంతో నువ్వు ఆయన చూడలేవు. ఆయన చూడబడుతున్నాడు, చూడబడుతున్నట్టుగా ఉన్నాడంటే అది ఆయన యొక్క సౌలభ్యం, ఆయన యొక్క అనుగ్రహం. కాబట్టి అటువంటి పరమాత్మ ఈనాడు ఇదిగో ఇక్కడ ఆదిశేషుడితో ఒక మాట బలరాముడిగా ఉద్భవించమని చెప్పబోవడానికి ముందరగా మాయను పిలిచి భద్రా అని పిలిచాడు. అంటే ఓ మంగళకరమైనటువంటి స్త్రీ అనే అర్థం. నీవు గోపాలకులు గోపికలు ఉన్న రేపలికెళ్ళు, వసుదేవుడి భార్యలందరూ కంసుడి చేత బంధితులై ఉన్నారు. కానీ విచిత్రం చూడండి, కంసుడు అందరి భార్యల్ని బంధించాడు కానీ వసుదేవుడి భార్యల్ని రోహిణిని మర్చిపోయాడు. అందుకనే నేను ప్రతి వాడిలో మరుపు రూపంలో కూడా ఉంటాను, మత్త స్మృతి జ్ఞాన అపోహ నంచ. ఈ మరుపు చాలా గొప్పదండి, ఎందుకంటే కొన్ని విషయాలు మర్చిపోలేకపోతే మన జీవితాలు ఇలా ఉండవు. ఎందుకంటే మన జీవితాల్లో చాలా విషాదాలు చూసి ఉంటాం, ఆ విషాదాల్లో కొన్ని కొన్ని అయ్యో ఇంత దుఃఖం నేను తట్టుకోవడం ఎలాగా, నేను చచ్చిపోతే బాగుండు కదా అనేంత దూరం కూడా వెళ్ళిపోయి ఉంటుంది ఈ దేహం ఒకప్పుడు. ఇప్పుడు వాటిని మర్చిపోయే విధంగా ఉండగలుగుతున్నామంటే మరుపుకు కారణమైన వాడు ఎవరో ఉన్నారు, ఆయనే పరమాత్మ. ఆ మరుపు లేకపోతే నీ జీవితం ఇలా ఉండదు. అందుకని మరుపు చాలా మంచిది. దేని మర్చిపోతే మంచిది అంటే ఏది మనకు దుఃఖాన్ని కలిగింపజేస్తుందో దాన్ని మర్చిపోతే మంచిది. ఇంకా చెప్పాలంటే మన అజ్ఞానానికి కారణమైన దాన్ని మర్చిపోతేనే మంచిది. మన జ్ఞానానికి కారణమైన దాన్ని మర్చిపోకూడదండోయ్, అలాగని చెప్పి మర్చిపోమన్నారు కదా అని భగవద్ విషయాలు కూడా మర్చిపోతే అది ప్రమాదం. ఇక్కడ ఏది అవసరం లేదో దాన్ని మర్చిపోవాలి. మర్చిపోయేదేది? ఇతరులు తనకు చేసినటువంటి అపకారాన్ని మర్చిపోవాలి. ఏది మర్చిపోవాలో కూడా చెప్పారు, ఇతరులు మనకు చేసిన అపకారాన్ని మర్చిపోవాలి. ఇంకోటి మర్చిపోవాలి, ఇతరులకి నీవు చేసిన ఉపకారాన్ని కూడా మర్చిపోవాలి. రెండు మర్చిపోవాలి, నీకు ఇతరులు చేసినటువంటి అపకారము, నువ్వు ఇతరులకు చేసిన ఉపకారం, రెండు మర్చిపోవాలి. ఇంకా గుర్తుంచుకోవాల్సిందేమిటి, ఇతరులు నీకు చేసినటువంటి ఉపకారాన్ని గుర్తుంచుకోవాలి. ఇతరుల ద్వారా ఏదైనా చిన్నపాటి ఉపయోగం నువ్వు పొందావనుకోండి, దాని శరీరం పడిపోయేంత వరకు గుర్తుపెట్టుకోవాలి. మర్చిపోవలసినవి ఉన్నాయి, గుర్తుపెట్టుకోవలసినవి ఉన్నాయి. అలాగే ఇక్కడ కూడా మనం ఏది మర్చిపోవాలో అది పరమాత్మ యొక్క నిర్ణయం. ఇంత గొప్ప బుద్ధి కలిగిన కంసుడు వసుదేవుడి భార్యలో రోహిణిని మర్చిపోయాడండి. ఇది ఎవరి యొక్క ఆలోచన? కంసుడు అనుకున్నాడు అందరిని బంధించాను, ఇది నా ఆలోచన అనుకున్నాడు. కృష్ణుడేమంటున్నాడు, రోహిణిని మర్చిపోయావు, ఇది నా ఆలోచన అంటున్నాడు. అది కూడా నీలో చేరే నేను చేయించాను. నీకు తెలియలేదు కంస, ఆ మర్చిపోవడం కూడా నేను చేయించాను. నువ్వేమనుకుంటున్నావు, అందరిని బంధించాననుకుంటున్నావు, కానీ ఒక్కళ్ళని విడిచిపెట్టావు. ఆ విడిచిపెట్టడంలో నేనున్నాను. అంటే నీ మరుపుకు కారణం కూడా నేనే. బలయుతులకు దుర్భరులకు బలమివ్వడు నీకు, నాకు బ్రహ్మేంద్రాదులకు బలమివ్వడు, అట్టి విభుండు బలమసురేంద్ర నీకు నాకు అన్నాడు ప్రహ్లాద కుమారుడు భాగవతంలో. ఎవడరా నీకు బలం అని అడిగాడండి హిరణ్యకశ్యపుడు. ప్రహ్లాదుడు అన్నాడు, నాన్న ఏ బలం బలమనుకొని నా మీద బలాన్ని పంపి, బలగాన్ని పంపి నన్ను చంపించడానికి ఏ బలాన్ని ఉపయోగించి నువ్వు చంపాలనుకున్నావో ఆ బలము నారాయణుడే. ఏ బలం నాలో ఉండి నీ బలం పని చేయలేదని నువ్వు అనుకుంటున్నావో ఆ బలముగా ఉండి నా బలంగా కనపడ్డవాడు కూడా నారాయణుడే. నీ బలము నారాయణుడే, నా బలము నారాయణుడే, ఇక్కడ రెండు లేవు అక్కడ అన్నాడు. కానీ హిరణ్యకశ్యపుడు ఏమంటాడు, నా బలం వేరు నీ బలం వేరు అంటాడు. ఉన్నది ఒకటే అనేవాడేమో ప్రహ్లాదుడు అయ్యాడు, వేరుగా చూసిన వాడు హిరణ్యకశ్యపుడు అయ్యాడు. అదే భాగవత రహస్యం. ఉన్నదంతా ఒక్కటిగా చూస్తే దేవుడు, వేరువేరుగా చూస్తే జీవుడు. జీవస్వభావం ఎప్పుడు వేరుగా కనబడుతోంది, దైవ స్వభావం ఎప్పుడు ఏకంగా ఒక్కటిగా కనబడుతోంది. అందుకని ప్రహ్లాద దృష్టి కావాలా, హిరణ్యకశ్యప దృష్టి కావాలా? ప్రహ్లాద దృష్టి కలిగితే ఉన్నదంతా భగవంతుడే, హిరణ్యకశ్యప దృష్టి కలిగితే నేను వేరు, భగవంతుడు వేరు, ప్రహ్లాదుడు వేరు, లోకంలో ఉన్నవాడు వేరు, వేరువేరుగా చూసేటువంటిది జీవుడు యొక్క దృష్టి అన్నమాట. కాబట్టి ఇక్కడ నారాయణమూర్తి రోహిణి అనే ఒక ఆవిడ ఇంకా గోకులంలో ఉంది. ఈ కంసుడు అందరినీ తెచ్చి బంధించాననుకున్నాడే కానీ ఆవిడిని విడిచిపెట్టాడు. అందుకని ఆమె చక్కని గుణాలు కలిగింది కనుక ఆవిడ గుణాలకు నేను పరవశుడయ్యాను. పరమాత్మ అనుకున్నాడండి ఆవిడ గర్భంలో నేను పుట్టాలి అని ఆయన అనుకున్నాడు. మనలోలాగా చాలామంది మనం ఏమనుకుంటామంటే, మమ్మ మా నాన్నలు వారు కలయిక ద్వారా కదండి దేహం వచ్చిందని మనం అనుకుంటాం. కానీ పరమాత్మ నిర్ణయం ద్వారా వస్తోంది దేహం కూడా. దాన్ని మనకు చక్కగా భాగవతంలో చెప్తున్నాడు. ఈ నందగోకులంలో తలదాచుకున్నటువంటి రోహిణి ఉన్నది, ఆవిడ మంచి గుణాలు కలిగింది. ఆ దేవకి కడుపులో ఇప్పుడు ఆదిశేషుడు ఉన్నాడు. అంటే ఇప్పుడు నా నుంచి ఆదిశేషుడు ముందు వెళ్ళాడు కనుక ఆ పిల్లాడికి ఇప్పుడు దేవకీదేవి గర్భంలో ఉన్నాడు కనుక ఆ తేజస్సుని నెమ్మదిగాను బయటికి తీ, రోహిణి గర్భంలో ప్రవేశపెట్టి, నేను నా అంశతో వెంటనే దేవకీ గర్భంలోకి ప్రవేశిస్తాను, ఆ తరువాత నందుని భార్య అయినటువంటి యశోద ఉందే, ఆ యశోదకు నువ్వు ఆడపిల్లగా పుట్టేదవుగాక అని యోగమాయతో చెప్పి పంపించాడు. సరే, ఎన్నో రకాల సంపదలకు నిలయమని, ఏ కోరికలైనా తీర్చగలవని, మానవులు నిన్ను భక్తితో పూజిస్తారు, నీకు కానుకలు సమర్పిస్తారు, నీకు అనేకమైన పేర్లు నీకు స్థిరపడిపోతాయి. చాలా రకాల పేర్లతో పిలుస్తారు, దుర్గా అని, భద్రకాళి అని, వైష్ణవి అని, విజయ అని, కుముద అని, చండిక అని, కృష్ణ అని, మాధవి అని, కన్యక అని, మాయా అని, నారాయణి అని, ఈశాన అని, శారద అని, అంబిక అని, ఈ 14 పేర్లతో నిన్ను సేవించెదరుగాక. ఏ పేర్లతో పిలిచినా నీ స్వరూపంగానే నువ్వు పూజలందుకునేదవుగాక అని స్వామి అనుగ్రహించి ఆవిడ ఈ లోకంలోకి పంపించాడు. ఆ యోగ నిద్రాదేవి మహాప్రసాదమని ఆవిడ భూలోకానికి వచ్చేసింది. ఈ దేవకీదేవి కడుపులో కాంతులు చిమ్ముతున్న గర్భం ఉంది కదా, దాన్ని నెమ్మదిగా బయటికి తీసి రోహిణీదేవి కడుపులో ప్రవేశపెట్టి వెళ్ళిపోయింది. దేవకీదేవికి గర్భస్రావం జరిగిపోయిందని ఇక్కడున్న వాళ్ళందరూ బాధపడ్డారు. ఇక్కడ ఒక పెద్ద రహస్యం తెలియకుండా చేశాడు కృష్ణయ్య. పుట్టక ముందరే తన యొక్క మాయ లీల ఎంత గొప్పదో చూపించాడు. ఇప్పుడు ఎక్కడైనా ప్రపంచంలో కొన్ని విషయాలు జరిగితే మనం దాన్ని అంత తేలిగ్గా నమ్మం, నిందాపూర్వకంగానే చూసే ఘటనలు కొన్ని ఉంటాయి. ఇప్పుడు ఎవరో ఒక ఆయన సంవత్సరం ఆయన దాదాపుగా ఎక్కడో దూర ప్రాంతాలకు వెళ్ళాడనుకోండి, సంవత్సర కాలం అయింది ఆయన వెళ్ళిపోయి, ఇప్పుడు భార్యకు నెల తప్పడం జరిగితే ఆవిడ్ని లోకం ఏమంటుంది? భర్త దూరంగా ఉండి ఇక్కడ భార్య నెల తప్పితే ఆవిడ దోషంగా అంటుందా లేదా, మాట పొరపాటుగా మాట్లాడుతుందా లేదా లోకం? మరి వసుదేవుడు లేకుండా రోహిణికి గర్భం ఎలా వచ్చింది? ఈ ప్రశ్న ఎవరికి రాలేదు. ఆఖరికి ఇంత తెలివి కలిగిన కంసుడు కూడా ఆ ప్రశ్న వేయలేకపోయాడు. ఎక్కడో వసుదేవుడు ఉంటే రోహిణీ గర్భంలోకి పిల్లాడు ఎలా వచ్చాడు? వసుదేవుడు ఉంది ఎక్కడ? చెరసాలలో. రోహిణి ఉంది ఎక్కడ? గోకులంలో. గోకులంలో ఉన్నటువంటి రోహిణీ గర్భంలోకి వసుదేవుడు తేజస్సుతో బిడ్డ ఎలా వెళ్ళాడు? అక్కడ రోహిణి తప్పు చేసి ఉంటుంది కదా, ఆ మాట కూడా అనిపించకుండా చేశాడు. అంటే పరమాత్మ తను పుట్టక ముందరే తన మాయ అది ఎంత విశేషమైనదో, మమ మాయా దురత్యయ, దాన్ని మనకు చక్కగా నిరూపణ చేశాడు. వెంటనే వీళ్ళందరూ అనుకున్నారు, అయ్యో దేవకీదేవికి గర్భస్రావం జరిగిపోయింది కదా అనుకున్నారు. ఇలా లాగబడ్డాడు కాబట్టి వాడి పేరు సంకర్షణుడని, అందాంతో అలరారుతున్నాడు గనక రాముడని, బలంలో చాలా గొప్పవాడు గనక బలుడని, బలభద్రుడని ఆయనకు చాలా రకాల పేర్లు తర్వాత లోకంలోకి వచ్చాయి. తర్వాత శ్రీదేవికి భర్త అయినటువంటి విష్ణుదేవుడి యొక్క అంశ వసుదేవుడిలో ముందుగా ప్రవేశించింది. ఇక్కడ బీజము క్షేత్రము రెండు ప్రాధాన్యతలు చెప్పారు. బీజ ప్రాధాన్యత పురుషుడైతే, క్షేత్ర ప్రాధాన్యత స్త్రీమూర్తి. అంటే బీజాన్ని ప్రవేశపెట్టేవాడు పురుషుడు, భూమితో భూమి లెక్కగా భూమితో సమానంగా చెప్పబడినటువంటిది స్త్రీమాత. వీళ్ళిద్దరి మధ్య జరిగేటువంటి సంయోగం అంటే వారు నడుచుకున్నటువంటి విధానాన్ని బట్టి పుట్టేటువంటి బిడ్డ యొక్క లక్షణాలు కూడా ఉంటాయి. అన్నింటికంటే గొప్పది ఏమిటంటే క్షేత్ర ప్రాధాన్యత, అంటే భూమికి ఉండేటువంటి ప్రాధాన్యతని బట్టి బీజం కూడా ఫలించడం జరుగుతోంది. వసుదేవుడు ఎంత సత్యవంతుడో దేవకి కూడా అంత గొప్ప తేజస్సు కలిగిన స్త్రీమూర్తి. భర్త అడుగుదాడల్లో ఉండి బిడ్డను తీసుకెళ్లి నేను కంసుడికి ఇచ్చేస్తానంటే ఎక్కడైనా తల్లి హృదయం ఎంత విలవిల్లాడిపోతుందండి. ఇంకొక స్త్రీమూర్తి కనుక ఆ స్థానంలో ఉంటే ఏముంటుంది? ఏమండి మీరేమైనా ఆయన మోశారా? కనడానికి ఎన్నెక చాట్లు పడాలో మీకు తెలుస్తుందా? కన్నదాన్ని నేను కదా, నా అనుమతి లేకుండా పిల్లాడిని అలా కరవడానికి బలి చేయడానికి మీకు ఏ అధికారం ఉంది అని వసుదేవుణ్ణి నిలబెట్టి అడిగింది అనుకోండి, అక్కడ దేవకీ వైభవం ఏముంటుంది గనక? అంటే భార్యాభర్తల నడవడిక రెండూ సమానంగా ఉండడం అనేటువంటిది ఎన్నో జన్మల పుణ్యం రాశీభూతమైతే కానీ అలాంటి అదృష్టం లభించదు. విశేషించి ఆధ్యాత్మిక మార్గంలో భార్యాభర్తలు ఇలాంటి లక్షణాలు కలిగిన వాడు ఉన్నారంటే నిజంగా ఆదర్శ దంపతులనే చెప్పుకోవాలి. అలా కూరుస్తాడు భగవంతుడు. ఎందుకంటే ఇది వ్యతిరేకమున్నా కానీ భగవంతుడు సానుకూలం చేసేటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి. ఏకనాథుల వారికి భార్య ఉండేది. ఓ రోజున ఏకనాథుల వారు బయట కూర్చొని వాళ్ళతో ఎవరితో మాట్లాడుతూ మధ్యలో అనుకున్నాడు, నాకు దాహం వేస్తుంది, మంచినీళ్ళు ఇస్తే బాగుండు కదా అనుకున్నాడు. అయితే మధ్యలో వెళ్ళిపోవడం మర్యాద కాదు కదా అని అలాగే కూర్చున్నాడు. ఈ లోపల భార్య గ్లాసు పట్టుకొని వచ్చి గుమ్మం దగ్గర నిలబడింది ఆవిడ. ఈ లోపల వచ్చినటువంటి ఆయన కాసేపు మాట్లాడి వెళ్ళిపోయాడు. వెంటనే ఆయన తెచ్చి ఆవిడ గ్లాసు తెచ్చి ఏకనాథుడి చేతిలో పెట్టింది. ఆయన మంచినీళ్ళు త్రాగిన తర్వాత అన్నాడు, దేవి నేను మంచినీళ్ళు కావాలని అడగలేదు కదా, ఎలా తెచ్చావు అన్నాడు. అదేంటండి మీ మనస్సు నాకు తెలియదా? మీ మనస్సు దాహం వేస్తోందని నాకు చెప్పింది. వెంటనే గ్లాస్ తెచ్చి పట్టుకొని అక్కడ నిలబడ్డారు. అప్పుడు ఏకనాథుల వారు పాండురంగడికి నమస్కారం చేసి, ఎంత గొప్పవాడి పాండురంగ, మనస్సులో మాటని బయటికి చెప్పకుండానే హృదయాన్ని గుర్తించి సేవ కలిగి చేయగలిగిన భార్యనిచ్చి కష్టం లేకుండా ఆధ్యాత్మిక మార్గాన్ని సుగమం చేశాం, నీకు నమస్కారం. ఇది ఒకదంట. ఇక రెండవదంట, తుకారాం గారు వాళ్ళ భార్య, ఈయన చేత మంచి చెరుకు తోట వేయించింది వాళ్ళ ఆవిడ. సరే ఓ రోజున ఈయన చెరుకు కొట్టించడానికి బండ్లను సిద్ధం చేశాడు. ఇక అన్ని పండ్లకు హారతి ఇచ్చింది వాళ్ళ ఆవిడ. వెళ్ళి రండి, క్షేమంగా వెళ్ళి లాభంగా రండి, చెరుకంతా బాగా ఈ బండలో నింపుకొని బాగా చక్కగా ఇంటికి తీసుకురండి అని చెప్పి పంపిస్తే ఈ మహానుభావుడు అన్ని బండ్లకి చెరుకు ఎత్తేసాడు. ఆ ఎత్తి ఇంటికి తీసుకొస్తుంటే తలా ఒక గడ లాగడం మొదలెట్టారు. ఎవరిని కాదంటాడు తుకారావు, అన్ని బండలో చెరుకు గడలు ఖాళీ అయిపోయినాయి, ఈయన బండిలో కూడా ఖాళీ అయిపోయినాయి, ఆఖరికి ఒక్క గడ మాత్రం మిగిలితే ఆ గడతో ఇంటికి వచ్చాడు. ఈవిడ హారతిద్దాం కదా వచ్చేటప్పుడని ఈడ బండ్లకు పాపం ఎంత బరువుతో వస్తున్నాడో మా ఆయన అని ఎదురుగా ఉండి హారతి తీసుకొని నిలబడింది. ఒక్క గడతో ఒక్క బండితో వచ్చాడు. వెంటనే ఆవిడ అంది, ఏమండి చెరుకు బండ్లని గళ్ళని ఏమైపోయాయంటే ఏం చేయమంటావు, ఇదిగో వచ్చిన వాళ్ళు తలావుడు తీసేసుకున్నారు, అందరూ పాండురంగ స్వరూపమే కదా, ఎవరిని కాదంటాను తలావుడు ఇచ్చేశాను, ఆఖరికి ఇదిగో ఈ బండిలో గడ ఒకటి మిగిలింది. ఆవిడ గడ తీసుకొని ఇది కూడా ఎవరికొకరికి ఇచ్చేయలేకపోయావా అని ఆయన ఇలా కొట్టింది. అది రెండయ్యేటప్పటికీ అది తీసుకొని పరిగెడుతున్నాడు తుకార. ఎక్కడికండి పెడుతున్నారు అని అడిగింది. ఆ మూల మలుపులో ఇద్దరు అడిగారు చెరుకు కావాలని, ఉన్నది పక్క గడే కదా ఇద్దరికి ఎలా ఇస్తాను అనుకున్నాను, నీ దయవల్లది రెండయ్యింది చెరువు ఇచ్చొస్తానన్నాడు ఆయన. కాబట్టి ఆయనకు ఒక నమస్కారం. ఆయన అనుకున్నాడు పెళ్ళాం పెద్ద గురువు అంటారు కదా ఏమండి, కాబట్టి గురువును వెతుకునే పల్లెకుండా చేసావు మహానుభావ, గురువు దగ్గర పడే దెబ్బలన్నీ భార్య దగ్గర పడుతున్నాయి. గురువు దగ్గర పోతే ఊరికే ఉందా అండి, గురువు దగ్గర ఎంతో కఠినమైనటువంటి శిక్షణ ఉంటుంది, ఆ శిక్షణ అంతా కూడా భార్య ఇక్కడ ఉండి ఆయనకు అందించింది, కాబట్టి నా భార్యకు ఒక నమస్కారం. ఇంకా గురువును వెతుకునే పని లేదు కాబట్టి ఈ భార్యే గురువు అనుకున్నాడు. పాండురంగడికి అందుకు నమస్కారం చేశాడు. ఇక ఇంకొక ఆయన ఉన్నాడు నరసింహ మెహత అని, పాండురంగ భక్తుల్లో గొప్పవాడు మహానుభావుడు. ఆయన భార్య గారు పరమగయ్యాడు. అయితే ఓ రోజున భార్య గారు వెళ్ళిపోయారని ఆయన కబురు వస్తే బయటే ఉండి పాండురంగడి దగ్గర కొబ్బరికాయ కొట్టి, రుణం తీరిపోయిందిరా పాండురంగ, నువ్వే ప్రపంచంలోకి తీసుకొచ్చావు, నన్ను పంపించావు, నాకు భార్యను తెచ్చావు, ఆవిడతో కొంతకాలం ఇలా ప్రయాణం చేయించావు, ఇప్పుడు ఆవిడని మీద నీలో కలిపేసుకున్నావు, ఇక నీ సేవ చేయడానికి నాకేమాత్రం అడ్డంకి లేదు, ఇక నిర్విరామంగా నీ పాదాల చెంత కూర్చుంటాను, ఇది కూడా నీ అనుగ్రహమే అని నమస్కారం చేశాను. అంటే జ్ఞాని ప్రపంచంలో ఉండే పరిస్థితులకి తాను చలించడు, తన మనస్సుని చలించనివ్వడు. వస్తూ ఉండొచ్చు పోతూ ఉండొచ్చు, ఇవన్నీ కదలికలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి, కదలికలు ఒడ్డును ఏమీ చేయలేవండి. ఇప్పుడు అలలు నది ఒక సరస్సులో వస్తూ ఉంటాయి అలలు, ఈ అలలు ఆ ఒడ్డు నుండి గట్టి భాగాన్ని ఏమైనా కదిలించగలుగుతాయా? చిన్న చిన్న అలలు ఆ ఒడ్డుని కదిలించలేవు. ఎందుకని అంటే ఇవి లోపలే చలనాన్ని కలిగి ఉంటాయి కానీ స్థిరంగా ఉన్నటువంటి ఒడ్డుని అవి నా పైకి క్రిందికి లేచేలా చేయలేవు. అలాగే భక్తుడు అనేటువంటి స్థిరంగా నిలబడ్డటువంటి వాడిని సుఖదుఖాలు అనేటువంటి కెరటాలు కూడా ఇలా ఇలా ఊపొచ్చేమో కానీ గట్టి స్థిరంగా నిలబడ్డ గట్టు లాంటి వాడిని మాత్రం కదిలించలేవు. అలా గట్టుగా నిలబడ్డవాడు వసుదేవుడు. అలాంటి ఆ వసుదేవుడికి సాయంగా నిలిచినటువంటి మహాతల్లి దేవకీ మాత. ఆవిడేమో క్షేత్రము, ఈయనేమో బీజము. ముందుగా వసుదేవుడిలో నారాయణమూర్తి తేజస్సు ప్రవేశించింది. ఈ ఎప్పుడైతే నారాయణమూర్తి తేజస్సు అందులో చేరిందో అప్పుడే ఈయన ఆ తేజస్సుని దేవకీదేవిలో ప్రవేశించడం జరిగిన తరువాత తూర్పు దిక్కున ఎలాగైతే సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు ఒక అద్భుతమైనటువంటి ఆ తేజస్సు తూర్పు దిక్కంతా ఎలా వ్యాపింపజేస్తుందో అలా నారాయణమూర్తి తేజస్సు ఈ దేవకీదేవి గర్భంలో ప్రవేశపెట్టబడంతోనే ఆవిడ యొక్క ముఖము తూర్పు దిక్కునటువంటి ఒక ప్రకాశవంతమైన సూర్యబింబంలాగా వెలుగుతోంది అని చెప్పగానే వెంటనే పరీక్షిత్ అన్నాడు. తర్వాత ఏం జరిగింది అని అడగగానే శుకయోగీంద్రుడు అన్నాడు, అసలు లోపలున్నవాడు సామాన్యుడటయ్యా, దేవకీదేవి గర్భంలో ఉన్నవాడు సామాన్యుడా, గురుతరముగా తనకడుకున్న సరసిజ బ్రద్భాండ భాండ చయములు గల ఆ హరి దేవకీ కడుపున భూభరణార్థము వృద్ధి పొందే బాలార్కుక్రియన్. పరీక్షిత్ మహారాజా, ఎంతో బరువైన బ్రహ్మాండ భాండాలు తన కడుపులో దాచుకున్న నారాయణుడయ్యా ఆయన. ఆయనకు ఒక పేరుందండి, దామోదరుడు అని పరమాత్మకు పేరు. దామోదరుడు అనే పేరు యశోద కట్టినప్పుడు కాదండి వచ్చింది, యశోద కట్టక ముందరే పరమాత్మకు పేర్లు ఉన్నాయి. ఇప్పుడు చూడండి, మనకి కొన్ని పేర్లు పరమాత్మ అవతారానికి రాకముందరే ఉన్నట్టుగా కనబడతాయి. శ్రీవత్సవక్ష శ్రీవాస శ్రీపతి శ్రీమతాంబర శ్రీధ శ్రీశ శ్రీనివాస శ్రీనిధి శ్రీ విభావన శ్రీధర శ్రీకర శ్రేయ శ్రీమాన్ లోకత్రయాశ్రయ.
విష్ణు సహస్రనామంలో స్త్రీ శబ్దంతో భీష్ముడు చెప్పినటువంటి 14 అక్షరాలు నామాలండి. ఈ స్త్రీ లెక్క పెట్టండి, 14 ఉంటాయి. దీన్ని అమ్మవారి యొక్క రహస్య మంత్రంగా చెప్పాడు. ఇది ఇది ఉపాసన చేసి అభిషేకం చేసుకుంటే చాలు, మనం ప్రత్యేకించి స్త్రీ సూక్తం అంతా చదవక్కర్లేదు. కనీసం ఈ 3 శ్లోకాలతో చదివిన అమ్మవారి అనుగ్రహం కలిగి తీరుతుందని చెప్పారు మహాత్ములు. దానిలో శ్రీనివాస అని ఒక పదం ఉంటుందని, శ్రీవత్సవక్ష శ్రీవాస శ్రీపతి శ్రీపదాంబర శ్రీధ శ్రీశ శ్రీనివాస. ఇప్పుడు మీరు శ్రీనివాస నామం వినగానే అది ఎప్పటి నామం అంటారండి? శ్రీనివాసుడనే నామం వినగానే మీరేమంటారు? శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద ఏమండి, ఇది కలియుగంలోది కదండి అంటారు. మరి విష్ణు సహస్రనామం ఎప్పుడుదండి? విష్ణు సహస్రనామం ఎప్పుడు చెప్పింది? ద్వాపర యుగాంతంలో కదా. మరి ద్వాపర యుగాంతంలో చెప్పబడిన నామాల్లో కలియుగ నామైన శ్రీనివాసుడు ఎలా చేరాడు అంటే, ఇక్కడ ఈ శ్రీనివాసుడు ఆ శ్రీనివాసుడు నామం ఎప్పటి నుంచో ఉంది పరమాత్మకి. శ్రీనివాస అంటే శ్రీ అంటే లక్ష్మి, నివాస అంటే ఉండడానికి చోటు. ఆవిడ వక్షస్థలాన్ని ఆయన చక్కగా స్థానమిచ్చాడు ఆయన శ్రీవత్సవక్ష, అందుకని ఆయన శ్రీనివాసుడయ్యాడు. అంటే ఇక్కడ నామాలు కూడా మనం ఇప్పుడు వింటున్నాం కనుక అది ఈ కాలంలోది కదా, ఆ కాలంలో ఎలా వచ్చింది, దీన్ని మనం ఎంతవరకు నమ్మాలి అని మనం అనుమాన పడక్కర్లేదు. అలాగే ఇక్కడ కూడా దామోదరుడంటే యశోద కట్టినప్పుడు వచ్చిన నామం అది వేరే, మరి ఇప్పుడు దామోదరుడు అనే పదం ఎలా వచ్చింది, 7 14 భువనాలు తన గర్భంలో పెట్టుకున్నాడు కనుక అతడు దామోదరుడయ్యాడు. ఇప్పుడు దేవకీదేవి ఎలాంటి వాణ్ణి లోన పెట్టుకుందో చెప్తున్నాడు పరీక్షణ మహారాజుతో. గురుతరముగ తన కడుపున సరసిజ గర్భాండ భాండ చేయములు కలా. గురుతరము అంటే అర్థం ఏంటండి? గురుతరము అంటే ఎంతో బరువు. గురువు అనే శబ్దమే చాలా గొప్పది. చాలామంది అనేవారు అని అంటూ ఉంటారు, గురువు గురువు అంటారు, గురువుకి ఏమైనా కొమ్ములు ఉన్నాయా అంటే రామకృష్ణానందగిరి స్వామి వారు చెప్పారు, 3 కొమ్ములు ఉన్నాయి మా గురువుకి అన్నాడు. ఒకటి గకారానికి కొమ్ము, ఒకటి రకారానికి కొమ్ము, ఒకటి వకారానికి కొమ్ము. ఆ 3 కొమ్ములు కలిగిన వాడే మా గురువు, ఆ 3 కొమ్ములతో మా గుణాన్ని రహితం చేస్తాడు గురువు అన్నాడు ఆయన. గురువు అంటే కొమ్ములు కలిగిన వాడే, పెద్దవాడే, చాలా గొప్పవాడు. అందుకనే గురుతరముగా, గురుతరము అంటే చాలా విశేషమైనటువంటి బరువు కలిగినటువంటి వాడండి స్వామి. అంతటి స్వామిని తన గర్భంలో పెట్టేసుకుంది ఆవిడ. ఎవరు? దేవకీదేవి. తన కడుపులో దాచుకున్నటువంటి విష్ణుమూర్తి ఈ భూమిని ఉద్ధరించడానికి వస్తున్నాడండి. భూభరణోద్ధారణము పరమాత్మ యొక్క అవతారహస్యం ఏమిటి? పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం. మన వాళ్ళు ఏమంటారంటే, స్వామి భగవంతుడు అవతారం ఎందుకు ధరించాడంటే ఏమంటారంటే, కృష్ణ అవతారం కంసుడిని చంపడానికండి, రామావతారం రావణుని చంపడానికండి, వరాహావతారం హిరణ్యాక్షుని చంపడానికండి, నరసింహావతారం హిరణ్యకశ్యపుని చంపడానికండి, ఇలా చంపడమే చెప్తారు. కానీ మనకు రహస్యం తెలియటం లేదు. ఏమిటా రహస్యం అంటే, స్వామి అన్నాడు, ఒరే నేను చంపడానికి రావడం లేదురా, రక్షించడానికి వస్తున్నాను. దాని మనకు భగవద్గీతలోనే పరిత్రాణాయ సాధునా మొట్టమొదటి మాట ఏమిటి? పరిత్రాణాయ, త్రాణం అంటే రక్షించడం, త్రాణం అంటే రక్షించడం. ఎంతవరకు రక్షిస్తారండి? ఇప్పుడు భూలోకంలో మనల్ని రక్షించేవాళ్ళు ఉన్నారు కదా, తల్లి రక్షించింది చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడు, తండ్రి రక్షించాడు బడికెళ్ళేటప్పుడు, స్నేహితులు రక్షించారు కొంతకాలానికి, ఇలా రక్షించేవాడు మాకు 7 మంది ఉన్నారంటారు కదా. అసలు వీళ్ళు రక్షించే రక్షణ ఎంతవరకు రక్షణ, ఎవరి రక్షణ నిజమైన రక్షణ, ఎవరి రక్షణను నమ్మాలి, ఎవరి రక్షణను మనం నమ్ముతున్నాం? మా రామకృష్ణానంద స్వామి వారు చెప్పారు, వీడు సెక్యూరిటీ గార్డును నమ్ముతున్నాడే కానీ యూనివర్సల్ గార్డును నమ్మడం లేదు అన్నాడు. సెక్యూరిటీ గార్డును నమ్ముతున్నాడండి వీడు. ఒక 10,000 15,000 ఉద్యోగానికి డబ్బులు ఇచ్చి సెక్యూరిటీ పెట్టుకుంటే ఆ సెక్యూరిటీ గార్డును నమ్ముతున్నాడు కానీ భగవంతుడు యూనివర్సల్ గార్డు. మన కర్మ బాగా లేకపోతే ఆ సెక్యూరిటీ గార్డు గారు మన డబ్బు తీసుకెళ్ళాలి. వాడే తలబగల కొట్టి మొత్తం తీసుకెళ్ళిపోతాడు. ఎన్ని చూడటం లేదు మన పేపర్లలో, ఏమంటే కేర్ టేకర్గా వచ్చిన వాళ్ళే అక్కడ వాళ్ళని ఎవరో పెద్దని సంరక్షణ చేస్తారని పెడితే వాళ్ళే వీళ్ళ పాలిట మృత్యుదేవతలై ఉన్నటువంటి ధనం కోసం ప్రాణాలు తీసి వెళ్ళిపోతున్నారని పేపర్లో చూస్తున్నాం కదా.
మరి భక్షకుడిని తెచ్చిపెట్టుకున్నారా ఇంట్లో? రక్షకుడిని తెచ్చిపెట్టుకున్నారు. మా అమ్మని రక్షిస్తాడు, మా నాన్నని రక్షిస్తాడని తెచ్చిపెడితే వాడేమో వీళ్ళ ప్రాణాలు తీసి డబ్బులు ఎత్తుకుపోతున్నాడు, బంగారం తీసుకుపోతున్నాడు. మనం వీళ్ళని నమ్ముతున్నామే కానీ మరి భగవంతుడిని ఎంత మాత్రం నమ్ముతున్నాం? అతడు యూనివర్సల్ గాడ్, విశ్వ సంరక్షకుడు భగవంతుడు, విశ్వరక్షకుడు అండి. అటువంటి విశ్వరక్షకుడిని నమ్మాలి. ఆర్తి తోడ రావే అని అడవి మృగము కేకలిడగాని వచ్చి రక్షింతృవంద్రు హృదయపూర్వకముగ కేకలిడిచి నుండి పరుగు పరుగున రావో ఈ బాలకృష్ణ. ఎంత అద్భుతంగా పిలుచుకున్నాడండి మన సీతారామ యతీంద్రులు. పెదముత్తేవి కృష్ణాశ్రమ మహానుభావుడు కృష్ణుణ్ణి నమ్ముకున్నాడు. ఆర్తి తోడ రావే అని అడవి మృగము కేకలిడగాని వచ్చి రక్షించువంద్రు. స్వామి, నోరు లేనటువంటి ఆ గజేంద్రుడు పిలిస్తే వచ్చావట, హృదయ పూర్వకముగ కేకలిడుచునుంటి, నా హృదయాన్ని విడచి విప్పార్చి ఆక్రందంతో పిలుస్తున్నాను స్వామి, ఏమి రావా? రావడానికి నీకేమైంది? ఏమండి, అలా రాలేదు కనుకనే నిన్ను నమ్మరయ్యే జనులు అన్నాడు ఆయన. నువ్వు రావు కాబట్టే నిన్ను నమ్మడం లేదయ్యా, కానీ ఇంకెవరిని నమ్మను, నిన్ను తప్ప నేను ఎవరిని నమ్మనని స్వామినే నమ్ముకొని పిలిచాడు ఆయన. కాబట్టి పరమాత్మ ఒక్కడే రక్షకుడు, ఆయన ఒక్కడే సంరక్షకుడు, మిగతా వాళ్ళందరూ రక్షకులు కాదు. అందుకని ఆయన చేస్తే పరిత్రాణము, ఇక్కడ మనవాళ్ళు చేస్తే త్రాణం. ఓ పిల్లవాడిని తల్లి కాపాడిందండి, త్రాణం, రక్షణ. కానీ అన్ని వైపుల నుంచి కాపాడేవాడు అక్కడ ఉన్నాడు, వాడు చేస్తే అది పరిత్రాణం. బంధువులు స్నేహితులు చేస్తే త్రాణం. నీవు త్రాణాన్ని నమ్ముతున్నావే కానీ పరిత్రాణాన్ని నమ్మడం లేదు. భగవద్గీత ఏం చెప్తోంది? పరిత్రాణాయ సాధూనాం, నేను సాధువుల్ని రక్షించడానికి వస్తున్నానయ్యా, నాకు పని కాదు వీళ్ళని చంపడం. వీళ్ళని చంపాలనుకుంటే వైకుంఠంలోనే సంకల్పం చేసి సుదర్శనాన్ని వదిలితే చచ్చూరుకుంటాడు. కానీ కంసుని చంపడానికి ఇక్కడ దాకా రావాలా నారాయణమూర్తి? ఆయన చంపడానికి ఒక గర్భంలో ఉండి ఈనాడు వేదన పడాలా? పుట్టగానే ప్రయాణం మొదలెట్టాలా? అర్ధరాత్రి వేళ వేపలకు చేరిపోవాలా? యశోదమ్మ ఒడిలో అలా పెరగాల? ఎవరో పెట్టినటువంటి పాలు కోసం, పెరుగు కోసం, మజ్జిగ కోసం ఇల్లుళ్ళు తిరగాల? ఇంతమంది రాక్షసుల్ని పరిగట్టుకు చంపాలా? తన సంకల్పం సారదండి. ఒక సంకల్పం చక్రాయుధాన్ని విడిచిపెడితే అది ఆ పని పూర్తి చేసి మళ్ళీ తిరిగి ఆయన హస్తాన్ని అలంకరించదా? ఎందుకోసం వస్తున్నాడు ఆయన అంటే భక్త సంరక్షణ కోసం. భక్తుల కోసం ఎంత దూరమైనా పెడతాడు పరమాత్మ. అందుకని పరిత్రాణాయ సాధూనాం, అటువంటి జగత్ సంరక్షణ కోసం నారాయణమూర్తి అవతరించబోతున్నాడయ్యా. ఎన్నో బ్రహ్మాండాల్ని బొత్తులో పెట్టుకున్నాడు ఆయన. మరి అటువంటి మహానుభావుడు ఈరోజు దేవకీదేవి గర్భంలో ఒదిగిపోయాడు. దేవకీదేవికి మనకు అన్నమాచార్యులు వారు చెప్తారు, బ్రహ్మని కన్నవాడు అమ్మఒడిలో ఒదిగిపోయాడు. ఇది ఎంత విచిత్రమో కదా అంటాడు ఆయన. బ్రహ్మని కన్నవాడండి, నాలుగు తలలు కలిగిన వాడిని, వేదాన్ని వర్గీకరించిన వాడిని కన్నాడాయన. అటువంటి ఆయన దేవకీదేవి గర్భంలో ఇమిడిపోయాడట. ఇది ఎంత విచిత్రం! అంతటి భగవంతుడు ఆ దేవకీదేవి గర్భంలో ఉదయించే సూర్యుడిలాగా వృద్ధి పొందుతున్నాడయ్యా. ఆ సమయంలో దేవకి ఎలా ఉందో ఒకసారి విశ్లేషిస్తున్నాడు పోతనామాచ్యుల వారు. ఆ విషయాలన్నీ కూడా మనం రేపటి రోజులు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అంతవరకు వాసుదేవ వాసుదేవ జై సద్గురుదేవ. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావదీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతిః. వాసుదేవ వాసుదేవ జై సద్గురుదేవ.